ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, சிவாய நமக, சிவாய நமக, ஓம் நம சிவாய, 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 ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. பிரிவின் ஆத்ம பண்டுகர் சங்கராந்தி ஜாதீய பண்டுக. இது ஒரு பிராந்தంలో చేసుకుని మరో ప్రాంతంలో లేని పండుగ కాదు, దేశం అంతా చేస్తారు. అంటే రేపటి నుంచి వెలుగుకి ప్రాధాన్యత పెరుగుతుంది. Living the light of vision. శాస్త్రి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. మేడపైన కూడా కూర్చుని కొన్ని మంచి విషయాలు చెప్పారు శాస్త్రి గారు. ఏ ముఖంలో ఏం సరస్వతి ఉంటుందో మనం చెప్పలేము. ఎవరు చెప్పినా మంచి మాటలు మనం వినాలి. శ్రవణ అవసరం, శ్రవణ మననాలు అవసరం. అలా మన హిందూ మతంలో ఈ పూజలకి జపాలకి ఇస్తున్న ప్రాముఖ్యత శ్రవణ మననాలకు ఇవ్వటాలేదు. శ్రవణం లేకుండా, మననం లేకుండా, నిజిధ్యాస లేకుండా ఒకేసారి ధ్యానం వచ్చేయాలి. ధారణ కూడా లేకుండా ధ్యానం చేసేయాలి. జపం లేదు, ధారణ లేదు, ధ్యానం వచ్చేయాలి. దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమంగా వస్తేనే మీకు సమాధి స్థితి కలుగుతుంది. శాస్త్రి గారు చెప్పిన మంచి విషయాలు ఏంటంటే, సైన్స్ వేరు, శాస్త్రం వేరు. సైన్స్ అనేది మన మనస్సుతోటి, ఇంద్రియాలతోటి గ్రహించేది. మన మనస్సు అంత నిజమో, ఇంద్రియాలు అంత నిజమో, సైన్స్ కూడా అంతే లేదు. ఏదో కనిపెడతారు మంచిదే, తర్వాత ఒక 10 సంవత్సరాల నాకు అందులో ఏదో పొరపాటు ఉందంటారు, మళ్ళీ ఆ మందులన్నీ నిషేధిస్తారు. మళ్ళీ ఏదో కనిపెడతారు, మళ్ళీ ఏదో అందులో ఎర్రర్ ఉందంటారు, పొరపాటు ఉంది, మళ్ళీ ఆయనే నిషేధిస్తూ ఉంటారు. ఇలాగా అంటే బుద్ధితోటి, మన ఇంద్రియాలతోటి, బుద్ధితోటి గ్రహించేది 100% అది నిత్యమని, సత్యమని చెప్పటానికి వీలు లేదు అని శాస్త్రి గారు చెప్పినటువంటి సారాంశం. ఏదైతే సత్యమో అదే నిత్యంగా ఉంటుంది, ఏదైతే సత్యం కాదో అది నిత్యముగా ఉండదు. శాస్త్రము, శాస్త్రం అనేది అతీంద్రియము, ఇంద్రియాలకి మరో దేహాలకి సంబంధించిన విషయం కాదు. దర్శిని మనం అంటే మన ఋషులందరినీ ద్రష్టలు అంటే దర్శించిన వాళ్ళు. వస్తువు ఏదో ఒకటి ఉంది, బ్రహ్మము ఉన్నది ఒకటంటే ఒక్కటే, అది బ్రహ్మము. అది తప్పించి మిగతాయన్ని పచ్చి అబద్ధాలు అని శాస్త్రం ఆదేశిస్తారు. ఉన్నది ఒకటంటే ఒకటే. మన శరీరం అనండి, మనస్సు అనండి, అహం భావన అనండి, వ్యక్తి భావన అనండి, మనం ఊహించుకునే అన్ని కూడా పచ్చి అబద్ధాలు. ఉన్నది ఒకటంటే ఒకటది బ్రహ్మం. దాన్ని దర్శించి చెప్పిన వాళ్ళనే ఋషులు అని మనం పిలుస్తూ ఉంటాం. అది వాడు చెప్పింది, అది శాస్త్రి గారు చెప్పింది అంటే ఆదేశాలు. అవి లేదా తాత్కాలికంగా కాలానికి పరిమితమైన వస్తువు విషయం కాదు. ఉదాహరణకు 1946లో మనకు రాజ్యాంగం రాశారనుకోండి, మేధావులే రాశారు. 51 కాంచి దానికి సవరణ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అప్పుడే 90 సవరణలు ఇంకేత, ఎవడో మెదడుతో రాశాడు, ఇంకోటి మెదడుతో ఇంకో సవరణ అంటున్నాడు. ఇవన్నీ నిత్యం కాదు, సత్యం కాదు. ఎవరైతే ఉన్న వస్తువును ఉన్నట్టుగా దర్శించి చెప్తారో వాళ్ళు ఋషులు, వాళ్ళని మనం ప్రమాణంగా తీసుకోవాలండి. అది శాస్త్రి గారు చెప్పినటువంటి సార్. ఎవరో ఏదో చెప్పారనే దాన్ని ప్రమాణంగా తీసుకోవద్దు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోము. ఇది విధి, ఇది నిషేధం, ఇది మీకు మంచిది కా, ఇది మీకు మంచిది, ఇది మీకు మంచిది కాదు అని ఎవరో చెప్తే మనం వింటాం కదా. శాస్త్రం చెప్పిన దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి. మనం అందరం కృష్ణుని భగవంతుడు అనుకుంటున్నాం. ఆయన ఏం చెప్పాడంటే, అర్జున శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో అని చెప్పాడు. అంటే అన్ని ఆదేశాలు, అన్ని కూడా ఆదేశాలు. అలాగే మన రాజ్యాంగం కూడా ఫండమెంటల్ రైట్స్ అని ఆదేశాలు. ఆ ఫండమెంటల్ రైట్స్ మార్చేస్తే మేము ఊరుకోమని సుప్రీంకోర్టు ఈ మధ్యన జడ్జిమెంట్ ఇచ్చింది. పరిస్థితిని బట్టి ఏదైనా అవసరం అయితే సవరణ చేసుకోవచ్చు, కానీ ఆ ఫండమెంటల్ రైట్స్ మార్చేస్తంటే మేము ఊరుకోమని చెప్పారు సుప్రీంకోర్టు. అది శాస్త్రం చెప్పింది ఏంటంటే అవి ఆదేశాలు. ఇలా ఇది అవును, ఇది కాదు, ఈ మార్గంలో నడవండి, మీకు శ్రేయస్సు కలుగుతుంది, ఈ మార్గంలో నడిస్తే మీరు ముగింపులో మీకు దుఃఖం మిగులుతుంది, అశాంతి మిగులుతుంది. అంచేత మీరు ఈ శ్రేయ మార్గంలో ఏదైతే మీకు మోక్ష శాంతిని కలగజేస్తుందో, మోక్ష సుఖాన్ని కలగజేస్తుందో, అటువంటి ధర్మ మార్గంలో నడవండి. అంటే సముద్రంలోని నీరు మనం తీసుకుంటే ఎక్కడి నీరు తీసుకున్నా ఉప్పుగానే ఉంటుంది. అలాగే ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంటే ఆ మోక్షం తాలూకు శాంతి, ఆ మోక్షం సాకు సుఖం, మోక్షం తాలూకు ఆనందం వాళ్ళకు వచ్చి తీరుతున్నారు. అది శాస్త్రం యొక్క ఆదేశం. సముద్రంలో నీరు నోట్లో పోసుకుంటా ఉంటున్నారు, కామన్ అది ఉప్పుగానే ఉంటుంది. అలాగే మీరు ధర్మాన్ని కనుక దానికి ఎంత అది కామనో, ఉపగా ఉండటం అనేది ఎంత కామనో, ధర్మాన్ని కనుక మీరు ఆచరించుకుంటూ వెళితే భగవంతుడు నిషేధించిన పని విడిచిపెట్టడం, ఆదేశించిన పని చేయటం. అలా మనం నడుచుకుంటూ మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన అలా తీర్చిదిద్దుకుంటూ వెళితే దానికి ఏం ఫలితం లేదని అనుకోకండి. అది మీరు నిర్వాణ సుఖాన్ని, అంతులేని సుఖాన్ని, హద్దులు లేని సుఖాన్ని, మీ మనోదేహములతో సంబంధం లేని సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే, ఈ దేహం ఈ భూమి మీద నడుస్తున్నప్పుడే అటువంటి సుఖాన్ని మీరు ఆస్వాదిస్తారు ధర్మ మార్గంలో నడిచేవాళ్ళని శాస్త్రం చెప్తాను. అయితే మన బుద్ధిలో దోషాలు ఉండటం వల్ల ఆ శాస్త్రాన్ని మనం అంగీకరించలేము. ఇంకేదంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ విజడం లేదు. మన నాలెడ్జ్ని విజడముగా మార్చుకునేటానికి, విజడముగా మార్చుకోవడానికి కూడా దానికి కొంత యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. మనం ఏదో విషయం తెలుసుకున్నామంటే సరిపోదు, అది మనకు అనుభవంలోకి రావాలి, అప్పుడు అది విజడం అవుతుంది. ఏదో అక్కడ ఏదో చదివాం, ఏదో వచ్చిందని కాదు, అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడే ఆ వివేకం నిలబడుతుంది. అంటే మన దేహం మనం ఏమి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయమనుకోండి, శ్రవణ మననాలు లేవనుకోండి, పెద్దలని ఆశ్రయించమనుకోండి, చివరికి మన శరీరం ఎద్దుల్లాగా బాగా బండి ఎద్ది ఎలా పెరుగుతుంది, మన శరీరాలు అలా పెరుగుతాయి, ఏదో శరీరం చచ్చిపోతుంది. లోపల జ్ఞానం సున్నా, వివేకం సున్నా, శాంతి సున్నా, బాధపడుతూ అశాంతుడి కాలిపోయి చచ్చిపోవటం చివరికి మిగిలి. మనం జ్ఞానం సంపాదించడానికి ఏది ప్రయత్నం చేయమనుకోండి, మన శరీరాలు కూడా ఎద్దులు ఎలా పెరుగుతున్నాయి, మన శరీరాలు కూడా పెద్ద ఎలా పెరుగుతాయి, ఎదురు చనిపోతాయి, బండి ఎద్దులు కూడా చనిపోతున్నాయి కదా, అలాగే మన శరీరాలు కూడా ఎదురు చనిపోతాయి, మామూలుగా అయ్యి తిండి తింటున్నాయి, మనం తిండి తింటున్నాం. అయితే జ్ఞానం సంపాదన ఆత్మజ్ఞానం తోటి పోల్చదగింది ఏ జ్ఞానము లేదని, అనేక జ్ఞానాలు ఉన్నాయి, ఆత్మజ్ఞానం తోటి పోల్చదగింది ఏ జ్ఞానము లేదు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే, దాంతో సరైన అయితే మిగతా జ్ఞానాలు కూడా మనకి ఏదో పొట్టకి, మనం ఏదో పొట్ట, ఏదో వృత్తి ఉండాలి మనకి, మనకు పొట్ట ఉంది, పొట్ట ఉంది కాబట్టి ఏదో వృత్తి ఉండాలి, ఏదో మన శరీరాన్ని పోషించుకోవాలి, అంతవరకు ఆ జ్ఞానాలు ఉపయోగపడతాయి, కానీ మిగతా సైన్స్ లో ఉపయోగపడతాయి కానీ, కానీ ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మశాంతి లేకుండా మనం మోక్షం పొందే అవకాశం లేదు. ఈ చక్రం నుంచి, జన్మ మరణ చక్రం నుంచి విడుదల పొందాలని. అంచేది మనం ఏ పని చేసుకుంటున్నప్పటికీ మన గమ్యం విడిచిపెట్టకూడదు. మనం ఏదో బతుకు తెరుగు కోసం ఏదో పని చేసుకుంటాం, శరీరం ఉంది, శరీరం ఉన్నప్పుడు పొట్ట ఉంది, ఏదో నాలుగు మెతుకులు తినాలి, ఏదో కృషి చేసుకుంటూ ఉంటాం, కానీ అసలు డెస్టినేషన్ ఏంటి, మనం చేరుకోవాల్సింది ఏంటి అనే విషయం మట్టికి మనం మర్చిపోకూడదు, ఆ దృష్టిలో పెట్టుకోవాలి. మనం మర్చిపోవాలి, ఇక్కడి నుంచి మనం కాశీ వెళుతున్నాం అనుకోండి, రైలు మారుతాం, స్టేషన్లు మారుతా ఉంటాం, జట్కాలు మారుతాం, కార్లు మారుతాం, కానీ డెస్టినేషన్ మర్చిపోం. ఎవరైనా దారిలో కనిపిస్తే మాట్లాడతాం, కానీ మనం కాశీ వెళ్లాలనే ప్రయాణం, ఆ గమ్యం ఎక్కడికి చేరుకోవాలని మర్చిపోం. అలాగే మనం నిర్వాణ సుఖాన్ని, మోక్ష సుఖాన్ని అది పొందే వరకు మన ప్రయాణం ఆగదు, మన హృదయంలో ఒక నిధ పొందుతుంది. అది సత్యం నిత్యం స్వతంత్రమైనది, మనకు తెలుసున్నా తెలియకపోయినా ఎప్పుడూ ఉంటుంది. అది మూడు కాలాల్లో ఉంటుంది, మూడు అవస్థల్లో ఉంటుంది. మూడు కాలాల్లో ఉంటుంది, మూడు అవస్థల్లో ఉంటుంది ఆ నిజం. అయితే ఎవరి బుద్ధి అయినా, మీ బుద్ధి అయినా నా బుద్ధి అయినా ఒక పెద్ద సైంటిస్ట్ బుద్ధి అయినా ఒక ఇంజనీర్ బుద్ధి అయినా ఎవరి బుద్ధి అయినా సరే, ఈ హృదయంలోని నిజం వాడికి ఎరుకులోకి వచ్చే వరకు, ఈ దేహము నేను అనే నాకు ఎరుక ఎంత స్పష్టంగా ఉందో, ఈ మనస్సు నేను అనే ఎరుక నాకు ఎంత స్పష్టంగా ఉందో, అలాగే హృదయంలోని నిజం నాకు ఎరుకులోకి వచ్చే వరకు, నా బుద్ధికి ఎరుకులోకి వచ్చే వరకు వాడికి శాంతి లేదు, సుఖం లేదు. ప్రకృతి వాడిని విడిచిపెట్టదు, ప్రకృతి గుణాలు విడిచిపెట్టవు. వాడు ప్రకృతి నుంచి బయటికి రాలేడు. ఎంతకాలం అయితే ప్రకృతి నుంచి బయటికి రాలేడు, వాడి జన్మ మరణాలలో తిరుగుతూ ఉండవలసిందే. అంటే బుద్ధి మనం ఏదో ఒక నిజం కానీ దాన్ని నమ్ముతాం, కొంతకాలానికి తెలుస్తుంది కొన్ని జన్మలకు ఇది నిజం కాదే, మళ్ళీ ఒకటి దాన్ని వదిలేస్తాం, ఇంకోటి ఏదో నిజం అనుకుంటాం, మళ్ళీ దాన్ని వదిలేస్తాం. అసలు నిజం ఎక్కడుంది? మీ హృదయంలోనే ఉంది. అది స్వతంత్రమైనది, జ్ఞానపూరితమైనది, శక్తివంతమైనది. వారు ఉండటమే కాదు, మిమ్మల్ని ఆడిస్తున్నారు, నన్ను ఆడిస్తున్నారు, సృష్టిని ఆడిస్తున్నారు, మనకందరికీ యజమానిగా ఉన్నారు, మన అందరికీ భర్తగా ఉన్నారు, మనందరికీ ప్రభువుగా ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే వారు లేరు, మనం ఉండామనుకుంటున్నాం. దీనికి కారణం ఏంటి? మనకున్నటువంటి ఆ ధర్మానికి సంబంధించిన ఆచరణ లేకపోవటం, ఆ బిహేవియర్ ప్యాటర్న్ లో క్రమంలో లేకపోవటం, తర్వాత ఇంటర్నల్ బిహేవియర్ లేకపోవటం, ప్రతిదీ దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని, మనస్సును కేంద్రంగా పెట్టుకుని ఆలోచించటం, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని ఆలోచించకుండా మన దేహాన్ని మన మనస్సును కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తుంటే నువ్వు సత్యానుభవం రాదు, సత్యాన్వేషకుడు కాలేదు. అసలు సత్యానుభవం మాట వదిలేదు, సత్యాన్వేషకుడు కూడా కాలేదు. అన్ని మన కల్పితం. ఇప్పుడు ఇక్కడ స్త్రీలు కూర్చున్నారు, పురుషులు కూర్చున్నారు, ఇక్కడ పురుషులు కూర్చున్నారు, స్త్రీలు కూర్చున్నారు. ఈ పురుషులు స్త్రీలు కూడా పచ్చి అబద్ధం. ఎలా అబద్ధం అంటే గాఢ నిద్రలో ఎవరో మేము స్త్రీలు అనుకోరం, పురుషులు అనుకోం. సత్యంలో స్త్రీ శరీరం లేదు, పురుష శరీరం లేదు. గాఢ నిద్రలో సత్యం దాకా వెళ్ళక్కల, గాఢ నిద్రలో నేను స్త్రీనని ఎవరు అనుకోరు, నేను పురుషునని ఎవరు అనుకోరు. సత్యంలో స్త్రీ పురుష భేదం లేదు. స్త్రీ పురుష భేదం ఎక్కడొచ్చింది? మనస్సు చెవుడికి వచ్చింది. అంచేది మనస్సు ఎంత నిజమో, మనస్సు కల్పించిన స్త్రీ పురుష భేదము, మనస్సు కల్పించిన ఈ సృష్టి, మనస్సు ఎంత నిజమే అయితే నిజం కానీ పారమార్థికంలో పరమ సత్యంలో స్త్రీ పురుష భేదం లేని లేదు. తర్వాత మనం ఎవరు అడిగారు వారి మీద మాకు అసూయ వస్తాను అనుకోండి, అది ఎలా పోవాలని ఎవరు అడిగారు? పేరు ముఖ్యం కాదు, మనకు సబ్జెక్ట్ ముఖ్యం కాదు, ప్రాపర్ నమ్స్ ముఖ్యం కాదు, సబ్జెక్ట్ ముఖ్యం. మాకు అసూయ వస్తానని ఫలానా మీద అది ఎలా పోతుంది? అడిగిన వారికే కదా మనకి వస్తుంది, అడిగిన వారికే కాదు మనకి వస్తుంది, అది ఎలా పోతుంది? అది ఎలా పోతుందంటే వారు నన్ను కొట్టారు, మీరు నన్ను తిట్టారు, వారు నాకు అపకారం చేశారు, వీరు నన్ను అవమానం చేశారు, వారు నాకు చాలా హారం చేశారు, ఇలా అనుకున్నంతకాలం మనం అసూయ లేకుండా ఉండలేదు. సూత్రం ఎవరో నాకు అపకారం చేశారని అస్తమాన భావన వస్తుందనుకున్నాను, వారిని అసూయ పడకుండా ఉండలేను, ప్రయత్నం చేసినా ఉండలేను. అయితే హ్యూమన్ లవ్, నువ్వు దేహాన్ని నిజంగా ఎవడు ప్రేమించగలడండి? అజ్ఞానం ఎవడు ప్రేమించలేడు, జ్ఞానే ప్రేమించగలడు. నిజం ఏం చేదంటే అజ్ఞాని ప్రేమ దేనికి పరిమితం ఉంటుంది? మనోదేహములకు పరిమితం ఉంటుంది. మనం ఎవరినైనా మనస్సు ఎవరైనా మనం ప్రేమిస్తున్నారనుకోండి, మామూలుగా మన కామన్ సెన్స్ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ మనసును హత్య చేసామనుకోండి, మన వాళ్ళు మనం ప్రేమించడం మానేస్తారు. వాళ్ళకి ఇష్టం లేని మాట చెప్పామనుకోండి, వాళ్ళ బాగు కోసమే, వాళ్ళ ఇష్టం లేని మాట చెప్పామనుకోండి, అది వాళ్ళు బాగుపడతారని వాళ్ళకి ఇష్టం లేని మాట చెప్పినా, అది వాళ్ళకి నష్టపోతే మనల్ని వదిలేస్తారు. వాళ్ళు మనం మంచి చెప్పారు, శాస్త్రి గారు మనకు మంచి చెప్పారు అనుకోం, శాస్త్రి గారు చెప్పింది మనం నచ్చలేదని, నచ్చలేదు అనుకుంటే పర్లేదు, శాస్త్రి గారిని వదిలేస్తాం మనం. ఇంక ఎంత నిజం కాదు, మన మైండ్ ఎంత నిజం కాదు. మన మైండ్ అదే దేహం మైండ్ రెండు లేవు. మన మనస్సు యొక్క స్థూల రూపమే దేహం, రెండు లేవు అసలు. మన మనస్సు యొక్క స్థూల రూపమే గ్రాస్ ఫారమే శరీరం. మనస్సు దేహం రెండు లేవు. మన మనస్సు ఒక రూపం స్థూల రూపం, మన మనస్సు స్థూల రూపం ధరించింది అనుకోండి అది దేహం. అంటే అన్నీ కల్పితమే, అన్ని మనస్సు యొక్క కల్పితమే, అన్ని మనస్సు కల్పితమే. అంతేకా ఈ దస్తావేజులు, ఈ పోలీసు వాళ్ళు, ఈ జడ్జిమెంట్లు, మరి జడ్జిమెంట్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడం, ఇవన్నిటికి కారణం ఏంటంటే వ్యోమంలో నిజం కాదు నిలబడదు కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్టర్ చేసుకోవడం. వ్యోమంలో నిజమైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులు అక్కర్లేదు. వ్యోమంలోనే కనుక నిజమైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి దస్తావేజు చేసుకోక్కర్లేదు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకు జీవించేవాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎందుకండి? శాస్త్రం అంటే ఆదేశిస్తుంది. తర్వాత మనం ఇంకోటి నేర్చుకోవాలి. మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మహర్షుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ తీర్పులు చెప్పకూడదు. ఒక మహర్షి దగ్గరికి వెళతాం అనుకోండి, ఒక మహాయోగి దగ్గరికి వెళతాం అనుకోండి, ఒక మహాత్ముడి దగ్గరికి వెళతాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళనే తీర్పులు చెబితే, మనం కృష్ణుడి మీద రాముడి మీద తీర్పులు చెబితే వాళ్ళ దగ్గర నుంచి మేము భగవద్గీత చదివేమో నేర్చుకుంటాం. ఇంకా కృష్ణుడి మీదే మనం తీర్పులు చెప్పడం ప్రారంభించామనుకోండి, అదే ఉపనిషత్తు ఋషుల మీద తీర్పులు జడ్జిమెంట్స్ రాయటం ప్రారంభించామనుకోండి, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏముంది? ఒకసారి కాకినాడ నుంచి ఒక మున్సిపల్ కమిషనర్ భగవాన్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఏమన్నారంటే, ఈ ఆచరణలో చాలా లోపాలు కనిపిస్తున్నాయండి అన్నారు. ఎవరు భగవాన్ దగ్గర? ఆ కౌన్సిలర్. అంటే నేను ఎందుకు వచ్చావని ఆయన ఇక్కడికి అన్నారు. మీ దర్శనం చేసుకోవడానికి వచ్చానన్నారు. మరి వచ్చిన పని మర్చిపోతున్నావేంటి? నువ్వు ఎందుకు వచ్చావు? దర్శనం చేసుకోవడానికి వచ్చావు, దర్శనం చేసుకుని వెళ్ళు. ఒకవేళ నీకు లోపాలు సవరించే బుద్ధి ఉందనుకో, కాకినాడలో లోపాలు లేకుండా ఉందా టౌను? లోపాలు ఉన్నాయని కాకినాడలో కూడా ఉన్నాయి, మా మున్సిపాలిటీలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పి, అయితే నువ్వు కాకినాడ వెళ్తే నీకు లోపాలు సవరించే బుద్ధి ఉంటే కాకినాడ వెళ్ళక లోపాలు సవరించు. ఎక్కడ కాకినాడ, ఎక్కడ అరుణాచలం? లోపాలు సవరించడానికి అరుణాచలం ఎందుకు వచ్చేవాళ్ళ? నువ్వు నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని చూసుకునేవాడిని. అది భగవాన్ వాచ్. లోపాలు సవరించడానికి కాకినాడ ఉన్నాయి కదా లోపాలు, అక్కడ కాకినాడ నుంచి అరుణాచలం ఎందుకు లోపాలు సవరించడానికి? వాడు బాగుపడి ప్రయత్నం చేసుకోవాలి. కానీ అసలు ఈ ప్రపంచం కూడా ఒక ట్రైనింగ్ గ్రౌండ్, అది మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు కొంతమంది మనల్ని స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది నిందిస్తూ ఉంటారు. మన దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి దుఃఖం వస్తుంది, ఓసారి సుఖం వస్తుంది, ఓసారి ఆరోగ్యం వస్తుంది, ఓసారి అనారోగ్యం వస్తుంది. ఇవాళ పొద్దున్న రొంప బిళ్ళకి ఏదో బిళ్ళ వేసుకున్నాను రొంప తగ్గటానికి, ఇంకా మత్తు వదలలేదు. ఆ మత్తుడు చెప్పేస్తాను మీకు, పొద్దు నుంచి అంటే మగతగా ఉన్నట్టు ఉంటాను, రంప వెళ్ళేసుకుంటే ఇంకా మత్తు తగ్గలేదు. సరే ఇవాళ అనుకున్నాం కదని ప్రారంభిస్తున్నాం. అంటే మనకి ఎప్పుడన్నా అనారోగ్యం వస్తూ ఉంటుంది, శరీరానికి ఆరోగ్యం వస్తూ ఉంటుంది, గౌరవం వస్తూ ఉంటుంది, అగౌరవం వస్తూ ఉంటుంది. ఆ ప్రారంభాన్ని బట్టి ఓసారి సుఖం వస్తుంది, ఓసారి దుఃఖం వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అందులో కలిసిపోయామనుకోండి. గౌరవం వచ్చినప్పుడు గౌరవంలో కలిసిపోయామనుకోండి, అగౌరవం వచ్చినప్పుడు అగౌరవంలో కలిసిపోయామనుకోండి. ఈ ప్రారంభాన్ని బట్టి ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి ఏమో ఏమి కలిసిగా అనుకున్నది రాదు, ఒకసారి అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రారంభం తీసుకొస్తుంది, ఆ లాభం కూడా ప్రారంభం తీసుకొస్తుంది, ఆ నష్టాన్ని కూడా ప్రారంభం తీసుకొస్తుంది. ఒకసారి మనల్ని ప్రేమించే వాళ్ళు అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఎవరైనా ఇప్పుడు యేసుక్రీస్తుని పట్టించిన వాడు ఆలోచించలేదు, పలానా చోట యేసుక్రీస్తున్నాడని ఆనాటి ప్రభుత్వానికి పట్టించిన వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, ఆయన అనుచరులేదు. ఆయన ఇంత చేస్తే 30 రూపాయలు అంతానికి పట్టించాడు, ఆయన అనుచరుడే, భక్తే, అది డెస్టినీ. అది వాడు ప్రారంభం అలా ఉంది, అలా జరిగింది. ఎందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు సాధనంటే ఊరికే కేవలం ప్రాణాయామే కాదు. నిజమైన భక్తుని వాడికి ప్రాణాయామంతో పని ఏముంది? మీకు నిజంగా భక్తి ఉంది అనుకోండి, ఈశ్వరుడి పట్ల ప్రాణాయామంతో పని ఏముంది? ఆ భక్తి లేనప్పుడే ప్రాణాయామం మరొకటో మరొకటో మరొకటో. మంచిదే, ప్రాణాయామం మంచిది అని కాదంటున్నది. మనకి భక్తి కుదిరినప్పుడు, ఈశ్వరుడు పదాలైంది భక్తి కుదిరినప్పుడు, మనం పొందవలసింది పొందాలనేటువంటి జిజ్ఞాస ఉన్నప్పుడు ప్రాణాయామంతో పని లేదు. ఇవన్నీ వస్తూ ఉంటాయి ప్రారంభంలో, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, గౌరవం వచ్చినప్పుడు గౌరవంలో కలిసిపోతాం, అగౌరవం వచ్చినప్పుడు అగౌరవంలో కలిసిపోతాం, సుఖం వచ్చినప్పుడు అంటే బాహ్యమైన సుఖం అందరూ కలిసిపోతాం, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖంలో కలిసిపోతాం. పైగా ఇంకోటి, మనకి ఏదైనా సుఖం వస్తే అంతా జుర్రేసుకుని, దుఃఖం వచ్చినప్పుడు మటుకి హైదరాబాద్ అంతా పంచిపెడతా ఉంటాం. మనకి ఏదైనా సుఖం వచ్చిందనుకోండి, అది మనమే జుర్రేసుకోవటం. మీకు అర్థమవుతుంది, దుఃఖం వస్తే మటుకి అందరింటికి పంచిపెడతాం. ఇదంతా ఈ మాయంతా మనసులో ఉంది, ఈ గారిడి అంతా కూడా మనసులో ఉంది. అంచేత మనం ఇందులో కలవటం ప్రారంభించామనుకోండి, ఆ ద్వంద్వాలు అంటారు భగవద్గీతలో చెప్తాడు, ద్వంద్వాలని లాభం నష్టం, గౌరవం అగౌరవం, తర్వాత హెచ్చు తగ్గులు. జీవితం ఎప్పుడు యూనిఫార్మ్ గా నడవదు. తల్లి గర్భంలోంచి మనం బయటకు వచ్చిన మొదలు శ్మశానంలోకి వెళ్లే వరకు ఎవళ్ళ జీవితం కూడా యూనిఫార్మ్ గా నడవాలి. ఇప్పుడు మన రాష్ట్రపతి కలాం గారు మన రాష్ట్రపతి చేస్తున్నారు, ఆయనకి విమానాలు నడపటం ఉన్నా విమానాల ఉద్యోగాలన్నీ ఇష్టం ఆయనకి. అది ఇష్టం ఆయనకి, విమానాలు నడపటం, విమానాల ఉద్యోగం, దానికి సంబంధించిన కోర్సే బీఎస్సీలో చదువుకున్నాడు ఆయన. ఆ డెహ్రాడూన్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఆయనది పేద కుటుంబమే, బాగా ధనవంతులేని మిడిల్ క్లాస్ కూడా కాదు. ఆయన ఎక్కడో ఉద్యోగం సంపాదించుకోవడానికి వెళ్ళాడు, డెహ్రాడూన్ వెళ్ళాడు. డెహ్రాడూన్ ఆ లిస్ట్ లో మెరిట్ లిస్ట్ అని 11 కింద వచ్చాడు. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఉద్యోగాలను వెళ్ళిపోమని చెప్పారు. ఆయన అన్నాడు, ఇప్పుడు రాష్ట్రపతిని అయిపోయాను నేను, అప్పుడే తట్టుకోలేకపోయాను, మంచి ఉద్యోగం పోయింది అని నేను శివానంద ఆశ్రమానికి వెళ్ళిపోయాను. గంగానదిలో స్నానం చేసి స్వామి శివానంద పాదాలకు నమస్కారం పెట్టి బాగా తట్టుకోలేకపోతున్నాను, ఉద్యోగం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. వాళ్ళు 10 వరకు ఇచ్చారు, 11 లేదన్నారు, 10 పోస్టులు ఉన్నాయన్నారు, 10 ఇచ్చి మిగతా వారిని ఇంటికి వెళ్ళిరమ్మన్నారండి అని ఆయన స్వామి శివానంద గారు పడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏదో నువ్వు అనుకున్నావు, భగవంతుడు ఏ దేహాన్ని ఎలా నడపాలి, ఏ దేహం ద్వారా ఏ పని చేసుకోవాలి అని భగవంతుడు నిర్ణయిస్తాడు. అసలు దేహం వచ్చినప్పుడే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ దేహం ద్వారా ఏ పని జరగాలన్నది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. మనకి యజమాని ఆయన, ప్రభు ఆయన నిర్దేశించాడు. ఈశ్వరు భగవంతుడు చెప్తాడు కదా, అంధర్వేళ్ళను ఉన్నాడు, స్వామర్తనంగా లేను, అంధర్వేళ్ళలో ఉన్నాను, పని చేస్తున్నాను, సైలెంట్ గా పని చేస్తున్నాను, తాం తాము అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ఆ దేహం యొక్క ప్రారంభను అనుసరించి ఆ దేహాన్ని ఆడిస్తుందా. ఈ మాటల మీద నమ్మకం లేక యోగిస్తూ కూర్చుంటా. ఎప్పుడు కూడా శాస్త్రాన్ని నమ్మిన వాడు సొమ్ము, నమ్మని వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు, ఏం లేదు పర్వాలేదాడు. తెలివితే శాస్త్రం అని తెలివితేటలతో చెప్పింది కాదు, వాడు దర్శించి చెప్పింది. అబ్బాయి అలా కాదు, నువ్వు 4 రోజులు నా ఆశ్రమంలో ఉండు, నీకు ఉద్యోగం ఏదో ఉద్యోగం దొరక, 6 రోజుల్లో బీఎస్సీ చదివినా మంచి ఉద్యోగాలు దొరికి, నీకు ఉద్యోగం దొరకకపోదు, నువ్వు ప్రయత్నం చేయి, ఢిల్లీలో కూడా సెక్రటరీలో అక్కడ ఉద్యోగాలు దొరుకుతా ఉంటాయి, అప్లికేషన్ పెడతా ఉండు అని మాట చెప్పాడంటే, నీకేదో విమానాలు నడపడం సరదాగా ఉంది నీకు, ఆ ఉద్యోగం రాలేదు నువ్వు బాధపడుతున్నావు. భగవంతుడు నీ శరీరం ద్వారా ఏ పని అయితే చేయించుకోవాలనుకున్నాడు అది జరుగుతుంది, కానీ నువ్వు అనుకున్నది జరగదు. అనుకునేది దేవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అయితే నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అక్కడ ఏదో అప్లికేషన్ పెట్టుకుంటా ఉండేది చెప్పాడు. మొత్తం ఢిల్లీ సెక్రటరియేట్ లో సైంటిస్ట్ గా, జూనియర్ సైంటిస్ట్ గా 300 రూపాయల జీతాలు కుదిరాడు. మీరు గ్రహించవలసింది ఏంటంటే, అంటే భగవంతుడు ప్రణాళిక ప్రకారం ఆ దేహాన్ని అటు ఇటు తిప్పుతా ఉంటాడు ఎక్కడ ఉండాలి. ఆయన విమాన ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ప్రైమ్ మినిస్టర్స్ తోడు కానీ, రాష్ట్రపతి తోడు కానీ, పొలిటీషియన్స్ తోడు ఆయనకి సంబంధం రాకుండా అయిపోను. ఆ ఢిల్లీ సెక్రటరియేట్ లో జూనియర్ సైంటిస్ట్ గా ఉద్యోగం రావటం వల్లనే తన డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో ప్రవేశించడం, ఆ డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ గా జాయిన్ అవటం, ప్రైమ్ మినిస్టర్ సందర్ తోటి పరిచయాలు ఏర్పడటం, వాళ్ళు ఇతని తెలివితేటలు అతను ఉపయోగించుకోవటం చివరికి అది అంతవరకు వచ్చింది అష్టపది పదవి దాకా వచ్చింది. ఇప్పుడు ఈ భగవంతుడి ప్రణాళిక బాగుందా, ఆ విమానాల్లో ఉద్యోగం దొరకకపోవడం బాగుందా? నాలుగు రోజులు నేను శివానంద దగ్గరకు ఏడ్చానని చెప్పాడు, ఆయనే చెప్పుకున్నాడు. అంటే తట్టుకోలేక, నేను అనుకున్న ఉద్యోగం నాకు రాలేదని ఆ వేగం తట్టుకోలేక ఏడ్చానని చెప్పాడు. అంటే అది దేహం పైగా ఆయన మంచివాడు కూడా, నేను మనిషి మంచివాడు. ఏ డిఫెన్స్ మినిస్టర్ ఆయన డిఫెన్స్ మినిస్టర్ దగ్గర పనిచేస్తాడు, ఎక్కువ కాలం పనిచేశాడు. డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో ఆ సైన్స్ సంబంధించిన దాంట్లో, టెక్నాలజీ సంబంధించిన దాంట్లో అడ్వైజర్ గా ఉండేవాడు. ఎవడైనా డిఫెన్స్ మినిస్టర్ అంటే దానికి డెడికేషన్, పొద్దున్న ఆరింటికే పని ప్రారంభించేస్తాడు. పెళ్లి పేరంటం లేదు ఆయనకి, పొద్దున్న ఆరింటికే పని ప్రారంభం. ఎవరో బద్దకస్తులు ఉంటే ఆయన పొద్దున్న ఈయన వెళ్ళి లేపేస్తాడు. ఈయనకంటే జూనియర్స్ ఇంటికి వెళ్ళి లేపిన సందర్భాలు ఉన్నాయి ఆయనకి, ఆయనకంటే జూనియర్స్ ఇంటికి వెళ్ళి లేపే సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అది మనకి ఆ దేహ ప్రారంభంలో అది ఒక మాట చెప్పాడు. ఏ డిఫెన్స్ మినిస్టర్ గారు, ఏ డిఫెన్స్ మినిస్టర్ గారి దగ్గరే పనిచేసేవాడు అయినా, ఏ డిఫెన్స్ మినిస్టర్ అయినా, ఏమయ్యా కలాం నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, ఇది రాత్రి అనేది పగలనే తెలియటం లేదు, ఇది ఎవరన్నా నువ్వు చాలా బాగా పనిచేస్తావంటే నన్ను కర్ర పుట్టుకుని కొట్టినట్టు ఉండేదని చెప్పాడు. బాగా పని చేయడం అనేది డ్యూటీ, అది భగవంతుడు నాకు నియమించిన పని. నా డ్యూటీ ఏంటి, నా డ్యూటీ నేను చేస్తాను, బాగా పని చేయటం ఏంటి? మీరు ఎలా అంటే నా కర్ర పుచ్చుకుని కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఇంట్లో ఎవరు గుర్తించటలేదు, ఇంట్లో ఎవరు గుర్తించి ఇదే గోళ. కష్టపడుతున్నామండి, చాకరీ చేస్తున్నామండి, బండెద్దులాగి చాకరీ చేస్తున్నామండి, ఇంట్లో ఎవరు గుర్తించటం లేదు, గుర్తించటం లేదు. ఏ డిఫెన్స్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ కలాం నువ్వు చాలా బాగా వర్క్ చేస్తావంటే నాకు సంతోషించేది కదా, కర్ర పుచ్చుకుని బాగా పనిచేయడం నా డ్యూటీ నేను చేస్తున్నాను. మీరు ఆ మాట అంటే నాకు ఏదో తేలుకుట్టినట్టు ఉంటుంది అని కూడా. ఇప్పుడు మనకు అటువంటి మాటలు కావాలి మనం అని. మన ఇంట్లో వాళ్ళు గుర్తింపులు కోరుకుంటారు, బండి చాకరీ చేస్తామని ఇంట్లో ఎవడో పట్టించుకోవటం. ఇదంతా అహంభావం యొక్క వ్యాసాలు, ఈ మనస్సు యొక్క వ్యాసాలు. అహంభావం ఏం చేస్తుందంటే, అహంభావం అంటే కోపం కాదు, నేను కర్తని అనే భావన అహంభావన అంటారు. అహంభావన అంటే కోపం కాదు, నేను కర్తని, అది ఐ ఆమ్ సోన్ సో, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్ అనుకుంటా ఉంటాం కదా, దాన్నే అహంభావన అంటారు. అహంభావన అనేది మనకి ఏ తలంపులు వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బేసిక్ గా లోపల ఒక తలంపు ఉంటుంది. మనకి సంతోషం రావచ్చు, సంతోషం ఒక తలంపు, దుఃఖం ఒక తలంపు, ఏదొచ్చినా తలంపే. చనిపోవటం కూడా నిజం, మన శరీరం చనిపోతుంది అది కూడా నిజం, అది కూడా తలంపే. శరీరం పుట్టింది అనుకుంటున్నాం అది కూడా తలంపే, శరీరం కూడా తలంపే, ప్రపంచం కూడా తలంపే, అన్ని తలంపులే. మేము గొప్పగా బతుకుతున్నాం అనుకునే తలంపు, మేము గొప్పగా బతకలేకపోతున్నాం మరి అనుకోవటం కూడా ఒక తలంపు, మేము మంచివాళ్ళు అనుకోవటం కూడా అది ఒక తలంపు. నిజమైన మంచివాళ్ళు ఎవరికి, వాళ్ళు మంచివాళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళని ఎవరైనా అనుకుంటాడు అహంకార పూరితుల వాళ్ళు. నిజమైన మంచివాడికి ఎవరికి, వాడి మంచివాడన్న సంగతి వాడికి తెలియదు అసలు. అంటే మనం గుర్తింపును కోరుకోకూడదు. అంటే మనం ఏదైనా అంటే గుర్తింపును కోరుకుంటున్నామంటే దేహాభిమానం పెరుగుతూ ఉంటుంది, దేహభావన పెరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నామో అదే వచ్చి నెత్తి మీద పడతా ఉంటుంది. గుర్తింపులు కోరుకోకూడదు. మన డ్యూటీ మనం కలాం చెప్పాడు, ఏమంటే మీరు ఏం అనొద్దు, చాలా గొప్పగా చేస్తున్నాం అలా కూడా అనొద్దు, ఏదో మీరు ఏదో నన్ను ఏదో చరిపేసినట్టు ఉంటుంది, లంపకాయ కొట్టినట్టు ఉంటుంది, మీరు అటువంటి మాటలు అంటే అంటది. ఏదో నా డ్యూటీ నేను చేసుకున్నాను, భగవంతుడు నాకు ఈ పని కేటాయించాడు, నా డ్యూటీ నేను చేసుకోసుకున్నాను, నువ్వు బాగా చేస్తున్నావు అలాగలా అనొద్దండి అని కూడా అంటున్నాను. పై వాళ్ళు ఎవరైనా ఆయనకంటే సుపీరియర్స్ ఎవరైనా ఆ మాటలు అంటే అది సహజత్వం. అది అలా ఉంటే మనకి న్యాచురల్ గ్రోత్ వస్తుంది. మనం కృత్రిమంగా ఎదుగుదా ఉంటే కానీ ఎదిగినా నిలబడవు మనం. ఏదో ఆర్టిఫిషియల్ గా పైకి వచ్చేద్దాం అనుకుని అది నిలబడదు. ఎప్పుడు కూడా గ్రోత్ ఎప్పుడు నార్మల్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. ఈ ద్వంద్వాలు ఉన్నాయి చూశారు, ఇంకా ఆత్మవిచారణ చేయలేము. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏం వస్తే అది కలిసిపోతా ఉంటాం. గౌరవం వస్తే గౌరవంలో కలిసిపోతాం, అగౌరవం వస్తే అగౌరవంలో కలిసి వస్తాం, లాభం వస్తే లాభంలో కలిసిపోతాం, నష్టం వస్తే నష్టంలో కలిసిపోతాం. అది దీనివల్ల అలా మన మనస్సు అలా కలిసిపోవటం వల్ల ద్వంద్వాల్లో ఆ ప్రారంభం ఏది ఉంటే అది వస్తుంది అని అనుకోకుండా మన మనస్సు అందులో కలిసిపోవటం ఏమవుతుందంటే భగవంతుడి పాదాల మీద మన మనస్సు నిలబడదు, ఆత్మవిచారణ చేయలేము, ఆత్మజ్ఞానం రాదు, ఆత్మసుఖాన్ని కూడా పొందలేము. ఈ ద్వంద్వాల యొక్క వేగానికి పట్టుకునే శక్తి మనకు లేకపోతే అది ఇక్కడ సబ్జెక్ట్. భగవద్గీతలో సారం ఏమిటండి అని ఎవరో భగవాన్ అడుగుతున్నారు. అయితే భగవాన్ ఏమంటారంటే, ఈ నేను పక్కన పెట్టి పని చేయటమే భగవద్గీతలో సాధనం అయ్యా, తాను చేస్తున్నానని తలంపు లేకుండా చేయటమే భగవద్గీతలో. ఇప్పుడు మనకి అనేక తలంపులు వస్తున్నాయి. కామన్ గా బేసిక్ గా నేను అనే తలంపు ఉంది, అనేక తలంపులు వస్తున్నాయి. బేసిక్ గా మనకి లోపల దేహము నేననే తలంపు ఉంది, లోపల ఉంది. ఆ దేహము నేననే తలంపు దగ్గర మనం ఉండగలిగితే మిత తలంపులను ఆగిపోతాయి. ఆ దేహము నేననే తలంపు దగ్గర మనం ఉండగలిగితే మన నిష్ట కనుక అక్కడ ఉంటే మిగతా తలంపులు ఆగిపోవటమే కాదు, ఈ దేహగతమైన నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడికి వెళ్ళి మాయ అదృశ్యం అయిపోతుంది, మాయ అయిపోతుంది. అక్కడ ఉండలేకపోతాను, ఉండలేకపోవటం రోడ్డు మీద దుమ్మంతా నొళ్ళు కొడుతున్నాం. ఇప్పుడు మనకి మంచి తలంపులు వచ్చినా దేహగతమైన నేనికే, చెడ్డ తలంపులు వచ్చినా దేహమైన దేహం, ఎమోషన్ వచ్చినా దానికే, డిప్రెషన్ వచ్చినా ఈ దేహగతమైన నేనే. ఆ దేహగతమైన నేనికి అన్ని తలంపులు వస్తున్నాయి. ఆ నేను అన్ని తలంపుడికి మూలమైనటువంటి ఆ దేహగతమైన నేను, ఆ మూల తలంపులో మన దృష్టి అంతా ఆ మూల తలంపు మీద కనుక పెట్టి ఉంచితే ఇతర తలంపులు ఆగిపోవటమే కాదు, ఆ మూల తలంపుని తన మూలంలో పడిపోదు. అప్పుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. నీ చేత చూడబట్టం కాదు, నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అయితే భగవాన్ ఎవరైనా అయితే దేవుడు ఎక్కడున్నాడంటే, భగవాన్ ఏం చెప్పారంటే, ఇప్పుడు మరి కైలాసంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. ఇవన్నీ నీకు ఆలోచన, ఈ పురాణాలను చెప్పి ఆలోచన ఏంటంటే, నీ దేహగతమైన నేనుని, నీ మనోగతమైన నేనుని సంతృప్తి పరచడానికి, సాటిస్ఫై చేయడానికి ఎంత గొడవ పెంచేశారు, ఎంత ఉబలాటం పెంచేశారు. దీనికి నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతావు, నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావు, అక్కడ వైకుంఠానికి వెళ్ళిపోతావు, ఇక్కడ కైలాసానికి. ఇవన్నీ నీ మనస్సు అంత నిజము. మనస్సు మనం వెళ్ళి మనం చనిపోయిన తర్వాత, దేహం చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ జీవుడు అంత నిజమో, ఆ వైకుంఠము కైలాసము అంతే నిజం. ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. అయితే మనకు ఉబలాటం, మనకి సత్యం అక్కర్లేదు, జస్టిస్ అక్కర్లేదు, ట్రూత్ అక్కర్లేదు. వీరికి అంతేది, ఏదో చూసి ఉబలాట పడతాం. అనుకరణ ఎక్కువ, వారు అలా ఉంటున్నారు మనం కూడా అలా ఉండాలని అనుకరణ ఎక్కువ. సరే లోకం అనేక, ఏదో లోకం అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఈ ఆకర్షణ తట్టుకుని మన కాళ్ళ మీద మనం నిలబడి ఉండలేకపోతున్నాం. మనం స్వతంత్రంగా ఆలోచించుకోలేకపోతున్నాం. ఈ ఆకర్షణ నుంచి విడివన్నప్పుడు కదా నువ్వు ఆ మూల తలం పెళ్లి తన మూలంలోకి వెళ్లి అక్కడ ఉండగలగటం, నిలబడగలగటం. మనం ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, నేనుకు వస్తున్నాం, ఆ నేనంటే ఎవరు, అది కూడా తలంపే, ఆ నేను అక్కడ ఆగి మనం విచారణ చేయలేకపోతున్నాం. అక్కడి నుంచి మనకు ఫారెస్ట్ పెరిగిపోతాం, అక్కడ నిలబడలేకపోతున్నాం మనం. ఆ దేహగతమే నేనే, వాడే జీవుడు, వాడే మనస్సు. ఇప్పుడు ఈ స్వర్గం ఉన్నది, మీకు మీ హృదయంలో ఒక నిజం ఉందని చెప్తే, భగవంతుడు అందరూ ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను అని చెబితే మీకు నచ్చదు. మీ శరీరం చనిపోయి ఎక్కడో స్వర్గానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, వైకుంఠానికి వెళ్ళిపోతారు, చాలా శ్రద్ధగా ఉంటారు. ఏం చేతంటే, ఈ దేహగతమైన నేను, ఈ మనోగతమైన నేను అలా బలపడిపోయింది మనం. కనీసం దాన్ని డౌట్ చేస్తే ఎప్పుడైనా షేక్ చేస్తాం, దాని అసలు డౌట్ చేయటం లేదు. ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో అది ఒకటే నిజం అనుకుంటున్నాం. నీ సైన్స్, నీ కెమిస్ట్రీ, నీ ఫిజిక్స్, లోకంలోని విషయాలు అన్ని కూడా ఆ దేహగతమైన నేను ఎంత నిజమో, మిగతా అన్ని కూడా అంతే నిజం. అని సాపేక్షిక సత్యాలు, వ్యవహారిక సత్యాలు. ఇదికి స్వతంత్రమైన సత్తా లేదు. తర్వాత ఇంకోటి, మీకు 100% మీ దేహం ఏదో రోజున చనిపోతుంది. అందరి దేహాలు ఏదో రోజున చనిపోతాయి. పుట్టింది చనిపోతుంది, పుట్టంది చావదు. ఏదైతే పుట్టిందో అది చనిపోతుంది, ఏదైతే పుట్టలేదో అది చావదు. పుట్టినతోటి చావులతోటి సంబంధం లేని ఒక సద్వస్తు మనోహరం ఉంది, ఒక సత్య వస్తువు మనోహరం ఉంది. అది పుట్టలేదు కాబట్టి అది చావదు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతా ఉంటాడు. నేను పుట్టాను అనుకున్నవాడు చనిపోతాడు, నేను చనిపోతున్నాను అనుకున్నాడు మళ్లీ పుడతాడు. అది ఏ అక్కడ ఉన్నాడు కాబట్టి, అది దేహానికే మనోదేహమునికే పరిమితం ఉన్నాడు కాబట్టి. నేను పుట్టాను అనుకున్నవాడు ప్రతివాడు చనిపోతాడు, చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నవాడు ప్రతివాడు పుడతాడు. దీనికి మళ్ళీ మీరు పెద్ద మీ తర్వాత మీ కన్ఫ్యూజన్ పెట్టుకోక్కర్లేదు. అసలు ఇంకోటి, ఈ దేహగత లేని నుంచే కన్ఫ్యూజన్ అంతా వస్తూ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లోంచి ఎంతకాలం అయితే ఎన్ని జన్మలు అయితే మనం బయట పడలేము, అంతవరకు మనకు పరమ శాంతి లేదు, శాశ్వతమైన శాంతి లేదు, స్వతంత్రమైన శాంతి లేదు. ఈ దేహగతమైన నిజం కాదు. అంటే అది నిజం కాదు కాబట్టి ఏదో కన్ఫ్యూజన్, ఏ రోజుకు ఆ రోజు ఏదో కన్ఫ్యూజన్ తీసుకొస్తా ఉంటుంది. అందులో నీ బయట పడలేమనుకున్న మన క్లారిటీ రాదు. తాను చేస్తున్నానే భావం లేకుండా గీత ఏమి చెప్పింది అయ్యా? నేను చేస్తున్నానే భావం లేకుండా పరిచయం. అంటే ఇక్కడ నీకు అర్థం వచ్చిందే, మనం బాగా అర్థం చేసుకోవాల్సింది అనుకోండి, మనం ఏదో పలానా సాధించాలనుకుంటాం అనుకున్నా సాధించలేము. అది భగవంతుడి నిర్ణయం ప్రకారం నీ దేహంలో ఏదైతే సాధించాలనుకున్నావు అది సాధించబడదు. నీ అచీవ్మెంట్స్ అయినా అంతే, ఫెయిల్యూర్స్ అయినా అంతే. ఇప్పుడు నీ దేహం ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉందో ఆ పని నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా, నువ్వు కర్తృత్వం పెట్టుకున్నా, కర్తృత్వం పెట్టుకోకపోయినా అది పని జరుగుతాం. శక్తి నీది కాదు, శక్తి ఈశ్వరుడిది. శక్తి నీది కాదు, శక్తి ఈశ్వరుడిది. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడవలసిందే మనం, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవలసిందే. శక్తి ఈశ్వరుడిది, మన తలంపుకు శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిది. అంటే భగవంతుడు ఏమని చెప్పాడు? నిమిత్త మాత్రం భవ సవ్య సాక్షి. ఊరికే నిమిత్త మాత్రలు, జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తాడు. ఈ కర్ణుణ్ణి ఎవరు చంపుతాడు? కర్ణుణ్ణి, భీష్ముణ్ణి, ద్రోణాచార్యుని పెద్దలందరినీ చంపేసి పోగులు పెట్టించాలి. నేను ఎవడైతే చంపానో వాళ్ళని నువ్వు చంపటం అర్జున అన్నాడు. ఎంతవరకు అర్థం అవుతుంది మనకు? మన అహంకారం ఏం సాధిస్తుంది? అయితే నువ్వేమనుకుంటున్నావు అంటే, ఇక్కడ భగవాన్ చెప్పి స్పష్టంగా చెప్తున్నారు, ఆ వ్యక్తిభావం లేకపోతే, వ్యక్తిభావం లేకపోతే ఆ ఇండివిజువల్ ఆ ఫాల్స్ అయి అది ఇంకోటి, మానసిక జీవితం అంతా కూడా కంప్లీట్ గా నూటి పళ్ళు అబద్ధం. ఈవేళ ఏమో స్నేహం అంటున్నారు, రేపు ఉరివేదం అంటున్నారు, ఈవేళ కాంగ్రెస్ అంటున్నారు, రేపు తెలుగుదేశం అంటున్నారు, అదేంటి అర్థం కాదు. ఈవేళ ప్రేమిస్తున్నాం అంటున్నారు, వీళ్ళు లవ్ చేశామంటారు, లవ్ మ్యారేజ్లు కూడా 10 రోజుల్లో డైవర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ పోని డైవర్స్ అయితే పర్లేదు, మేము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం అయ్యి డైవర్స్ అయిపోతాడు ఇంకెలాగా? మేము ప్రేమించేసుకున్నాడు, ఏం ప్రేమించుకున్నారు, ఎక్కడ ప్రేమించుకున్నారు? అబద్ధం అది, ఆ హ్యూమన్ లవ్ అంతా అబద్ధం. మరి ఆ ప్రేమ నిజం అనుకోండి, అరేంజ్డ్ మ్యారేజెస్ వదిలైన పోనీ, ఈ లవ్ మ్యారేజ్లు కూడా 50% డైవర్స్ అయిపోతున్నాయి. మరి ప్రేమ నిజమైతే విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? ఇవన్నీ అబద్దాలు. మనసుకు సంబంధించిన జీవితం, ఈ ద్వేషం కానీ, ప్రేమ కానీ, కోరికలు కానీ 100% ఫాల్స్. అసలు మానసిక జీవితం అంతా ఫాల్స్లు అయిపోయాయి. ఆ ఫాల్స్లు అయిపోయినది గుర్తింపు మనం లేకపోవటం వల్ల ప్రతి చిన్న విషయానికి హర్ట్ అయిపోతాం. మనసుతోటి నేను మిమ్మల్ని ప్రేమించిన అబద్దం, మీరు నన్ను ప్రేమించిన అబద్దం. అసలు హ్యూమన్ లవ్ కూడా ఫాల్స్ అయ్యి అందులో అప్స్ డౌన్స్ ఉంటాయి. ట్రూత్ లో అప్స్ డౌన్స్ ఉండవు, నీకు ఎప్పుడైతే అప్స్ డౌన్స్ ఉన్నాయో అక్కడ ఫాల్స్ అది ఫాల్స్ రైట్సే. వాళ్ళది మైత్రి శంకరాచార్యులు, పద్మపాదుడు, శంకరాచార్య పద్మపాదుడు వాళ్ళది మైత్రి. అవి ఫ్రెండ్షిప్లు కాదయ్యి, అది మైత్రి. అలా మనోగతమైన జీవితం అంతా ఫాల్స్ లైఫ్. ఇంకేతంటే ఎందుకు ఫాల్స్ లైఫ్ అంటే, ఈ మనోగతమైన జీవితంలో మీరు భూతద్దం పెట్టి కనుక చూస్తే అక్కడ స్వార్థం ఉంటుంది. మీరు భూతద్దం పెట్టి చూడండి, రక్త పరీక్షలు అయి చేస్తారు చూడండి భూతద్దం. ఈ మధ్యన ఎవరో బ్యాంక్ ఆఫీసర్ గారు అంటున్నారు, అది బాబు బజార్లో దొంగ నోట్లు ఎత్తు వచ్చారు ఆయన బాబు, అన్ని నోట్లు భూతద్దంలో పెట్టి చూడలేకపోతున్నాం అంటున్నారు. ఈ మధ్యన ఒక బ్యాంక్ ఆఫీసర్ గారు అంటున్నారు, ఈ స్థలాల రేట్లు పెరిగిపోవటం, ఐ రేట్లు పెరిగిపోవటం, కరెన్సీ పెరిగిపోవటం, ఎవరైనా ఒకటి అమ్మకం పెడితే నలుగురు కొంటామని వస్తున్నారు. ఈ డబ్బు అంతా నిజమైన డబ్బు కాదు, ఇతర దేశాలు వెళ్ళి సంపాదించుకుని వచ్చే డబ్బు 10% ఉంది ఎన్ఆర్ఐ డబ్బు, మిగతా 20% దొంగ డబ్బు ప్రింట్ అయి వచ్చేస్తుంది. అసలు ఎన్ని భూసార్థం పెట్టుకుని ఎన్ని కాగితాలని చూస్తాం, మన కాగితాల్లో కలిసిపోయింది. అంటే ఈ దొంగ డబ్బు వల్ల రేట్లు పెరిగిపోతున్నాయి బజార్లను, ప్యారలల్ ఎకానమీ. ఈ దొంగ డబ్బును గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోతుంది, రేట్లు పెరిగిపోతున్నాయి. ఒక బేరం పెట్టినాడు ఒకడు, కొంతమంది వచ్చినాడు 10 మంది. ఇప్పుడు మన కరెన్సీలో 20% దొంగ డబ్బు పట్టండి, ఇంకో 10% అది ఎన్ఆర్ఐది 10% ఉంది అది, అందుకే రేట్లు పెరిగిపోవడం కారణం అని బ్యాంక్ ఆఫీసర్ గారు చెప్పారు. చూడలేకపోతే ఎన్ని కాగితాలని చూస్తే అంత దొంగడం పోయి ఇప్పుడు ఇంక ఎన్ని కాగితాలని చూస్తా ఉంటాడు. అంటే అది బాగా పరిశీలనగా చూస్తే కొంత తేడా తెలుస్తుంది, కానీ ఎన్ని కాగితాలని చూడగలమంటారు. అది మామూలు కరెన్సీలో కలిసిపోయింది, అది చూడలేకపోతున్నాం అని అంత ఫాల్స్ లైఫ్. ఇందుకే ఎందుకు చెప్తున్నా అంటే, మెంటల్ లైఫ్ అంతా కూడా ఫాల్స్ లైఫే. మైండ్ మైండ్ తోటి కలిపి మన కల్పితం, మైండ్ తోటి కల్పించుకునేది అంతా మనం. మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తుంది అనుకోండి అది కల్పితమే, ఎప్పుడైనా సంతోషంగా ఉంటాం అనుకోండి అది కల్పితమే. యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మం, యాక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్. ఇక్కడ మహాత్మా గాంధీ గారు వచ్చారనుకోండి అనుకోండి, మాట మనం అందరం వెళ్ళిపోతాం చూడండి. లేకపోతే రమణ మహర్షి గారు వచ్చారనుకోండి, మనం అందరం గెంటుకుని వెళ్ళిపోతాం చూడతాం. లేకపోతే స్వామి వివేకానంద వచ్చారనుకోండి, అప్పుడు అక్కడ గెంటుకుని చూడటానికి ఏం చేత, అది మనకు చుట్టమా? వివేకానంద మనకు చుట్టమా? కాదు. అయితే మనకు స్నేహితుడా? కాదు. మనకు ఏమైనా అన్నం పెట్టాడా? కాదు. మనకు ఏమైనా ఉద్యోగం ఇప్పించాడా? లేదు. ఎక్కడైనా స్థలం కొని పెట్టాడా? ఏమి ఎందుకు అలా గెంటుకు వెళ్ళిపో? వాడు ఏమవుతుందంటే, అలా ఒక స్థితికి వచ్చిన తర్వాత వాడు ఏమవుతుందంటే, వాడు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ స్థితి వాడు పొందాక వాడు మనవాడే అనిపిస్తుంది. మనకు మన శరీరానికంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించుకుంటాం. ఇంగ్లీష్ లో కూడా సామెత నోబడీ ఎవరిబడీస్ అని, నోబడీ ఎవరి పడిస్తుంది. వాడు దేహగతమైన వాడు కాదు, వాడు దేహ మనోగతమైన వాడు కాదు, ఇంకెవరు మన అందరం వాడిని వాడు గంటికి వెళ్ళిపోతాం చూడటానికి. భగవాన్ వచ్చారనుకోడు, మన సొమ్ము అనుకుంటాం అన్ని, గబగబ గంటికి వెళ్ళిపోతాం చూడటానికి. ఇంకే అక్కడ దేహభావం లేదు, మనోభావం లేదు, అప్పుడు ఏమవుతుంది? మనలో ఏదో ఉందో అదే ఆయన. అంచేత మనమే చూడటానికి వెళ్ళిపోతా ఉంటాం. మనల్ని మనమే చూసుకోవడానికి అక్కడ పరుగులు చేస్తాం. దేహభావంలోంచి ఎప్పుడైతే బయటపడ్డాడో, ఆ వ్యక్తి భావంలోంచి ఎప్పుడైతే, ఫాల్స్ ఐలోంచి ఎప్పుడైతే బయటపడ్డాడో, ఆయన చూసేటప్పుడు మనం చూసి కొద్ది చూడాలనిపిస్తుంది, వాడిని కౌగిలించుకోవాలనిపిస్తుంది, ఎంబ్రాయిడ్ చేసుకోవాలనిపిస్తుంది. వాడు ఎక్కడ వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ వాడు మనవాడే అనిపిస్తుంది. అది జ్ఞానం యొక్క వైభవం. ఒక 1000 కోట్ల ఆస్తి ఉన్నవాడు అని ఈ రోడ్ పక్క నుంచి వెళుతున్నా అనుకుని రోడ్డుని అసలు కనీసం వాడిని చూడాలి కూడా అనిపించదు మనకు. అది ఒక జ్ఞానం అయితే మనం ఏం చేస్తాడు? మనవాడు మన హృదయంలో ఏదైతుందో వాడేవాడు. అయితే మనం పరిగెడతాం ఆయన చూడటానికి. తర్వాత మనకి తర్వాత ఇంకోటి మనం ఆయన చూడండి, నీకు డబ్బు ఉండొచ్చు, నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు, నాకు డబ్బు ఉందా నాకు డబ్బు ఉందని అస్తమానం అనుకుంటే మీ బ్రెయిన్ అంతా పాయిజన్ అయిపోతుంది. డబ్బు యజమానిగా ఉండకూడదు, సేవకుడిగా ఉంటే పర్వాలేదు. మన డబ్బు మనకి యజమానిగా ఉండకూడదు, సేవకుడిగా ఉంటే మనకు అపకారం చేయదు. యజమానిగా ఉండి మన నెత్తిమీద కూర్చోమంటే ఎంతవరకు అపకారం చేయాలో అంతవరకు చేసి విడిచిపెట్టేస్తుంది. యేసుక్రీస్తు చెప్పినట్టు, యేసుక్రీస్తు ఏమన్నాడు, ఒంటిని సూది గర్జంలోంచి బయటికి లాగొచ్చు, ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేరు. అంటే అది టూ మచ్ అటాచ్మెంట్, అది ఎర్త్ మీద ఉంటుంది కాబట్టి ఆ ఒంటిని సూది గర్జంలోంచి బయటికి లాగొచ్చు కానీ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేమని చెప్పడానికి ఆడికి టూ మచ్ గా ఉంటుంది అటాచ్మెంట్. వాళ్ళని డిటాచ్ చేయడం మీ ప్రారంభంలో ఉన్నాయి, వస్తున్నాయి వస్తాయి. ఆయన భగవంతుడే ఇచ్చాడనుకోవాలి, కానీ మేమేదో సాధించాను. మీరు నిజంగా మీరు సాధించడం వల్ల రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, కర్ణుడిని భీష్ముడిని ఎవరిని ద్రోణిని వాళ్ళందరు నేను చంపించాను. నీ ప్రారంభంలో ఏదైతే రావాలో ఏర్పాటు చేసి ఉంచేశాను. నీ బాడీ శరీరం మీదకి వచ్చినప్పుడు నువ్వు అది ఏమో అక్కడ చేతులు తిప్పుతున్నావు. మార్కెట్ పరిస్థితి అనుకూలం కాదు, నీకు లాభాలు వస్తున్నాయి. ఆ మార్కెట్ పరిస్థితి అనుకూలంగా ఉంటాం కదా, అనేక ఫ్యాక్టరీస్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వేమనుకుంటావు అంటే మార్కెట్ బాగుంది, కనీసం దేవుని మాటలన్నా మార్కెట్ బాగుంది కాబట్టి నాకు లాభం వచ్చిందని నువ్వు అనుకో. నా తెలివితేటలను సంపాదించేశాను అంటావు. నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, మార్కెట్ బాగాలేదు, నీ ప్రొడక్షన్ ఇప్పుడు ఏం చేస్తాయి, నీ తెలివితేటలు ఏం చేస్తాయి అంటే నీ శరీరం ద్వారా ఏదైనా ఒక జరగవలసిందా, అది భగవంతుడు ఏర్పాటు చేశాడు. అది నువ్వు భగవంతుడు చేసిందే నువ్వు చేస్తున్నావు. భగవంతుడు ఏర్పాటు చేసి ఇందులో నువ్వు కర్తృత్వం పెట్టుకోవాల్సింది ఏమి లేదు, అహంకారం పెట్టుకోవాల్సింది అంటే ఏమి లేదు. నీ ద్వారా జరిగి ఏదైనా మంచి ఒక ఏది జరిగినా భగవంతుడు నియమం భయం అది చెప్తాడు. ఈశ్వరుడు జీవుల్ని వారి ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాడు. ఈశ్వరుడు జీవుల్ని వారి ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరుగును. జరుగు రానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరుగునే జరగదు. ఇది వాక్యం మనకు అర్థమైతే ముందు స్వర్గం మాట ఎలా ఉన్నా నరక మాట ఎలా ఉన్నా దుఃఖం నశిస్తుంది. ఈశ్వరుడు జీవులను వారి ప్రార్థనను అనుసరించి ఆడిస్తున్నాడు. అది ఇది శరీరం ద్వారా పని జరగాలనుకున్నప్పుడు జరిగిపోతుంది. నీ శరీరం ద్వారా పని నియమించుంటే ఈశ్వరుడు చేసింది. ఒకవేళ నీ శరీరం ద్వారా జరగకూడదు అనుక పని, ఎవరు నువ్వు ప్రయత్నం చేసినా ఇతర ప్రయత్నం చేసినా ఈశ్వరు యొక్క నియమానికి విరుద్ధంగా పని జరగదు. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. అంచేత ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, లేనిదాన్ని ఉందనుకుంటున్నావు, ఉన్నదాన్ని ఏమో లేదనుకుంటున్నావు. అక్కడి నుంచి నీ కన్ఫ్యూజన్ ప్రారంభమవుతుంది. అయితే ఏదైతే ఉన్నదేదో ఉంది, లేనిదైతే లేదు అనేది దానికి సంబంధించిన క్లారిటీ నీకు వచ్చే వరకు ఏ జన్మకి ఆ జన్మ నీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత మనం ఈ మానసిక ఒత్తిడికి ఎక్కువ అది మనకు కల్పిస్తారు. ఈ డాక్టర్లు మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు, వాళ్ళు ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వటం మానేసి ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తారు. వాడికి దుఃఖానికి ఏదో కారణం ఉంటుంది, ఆ కారణాలను వాడు చెప్పకుండా మందులు ఇచ్చేస్తాడు. మందులు ఇచ్చేస్తే ఆ మైండ్ అలాగ అణిగిపోయి ఉంటుంది. మళ్ళీ మందు ప్రభావం అయిపోయిన తర్వాత వాడు దుఃఖం వాడికి మిగులుతా ఉంటుంది. ముందు టాబ్లెట్స్ ఇచ్చే ముందు మెంటల్ డాక్టర్ అందరూ ఎక్కువ కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. పేషెంట్స్ తోటి మెంటల్ డాక్టర్ దుఃఖానికి కారణం రమణ మహర్షి గారు చెప్పారు, దుఃఖానికి కారణం బయట ఎక్కడా లేదు. సృష్టిలో దుఃఖానికి కారణం అది అసలు ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, గురికి అలా ఉందంతే. ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, అర్థం మంచిది కాదు చెడ్డది కాదు. ఈ ముఖంలో ఏముందో అది అర్థంలో చూపిస్తుంది. అర్థం మంచిది కాదు చెడ్డది కాదు, నీ ముఖంలో ఏముందో అది అర్థం చూపిస్తుంది. ప్రపంచం కూడా అంతే, మంచిది కాదు చెడ్డది కాదు. నీలో ప్లస్ పాయింట్స్ ఉంటే ప్రపంచం చూపిస్తుంది, నీలో మైనస్ పాయింట్స్ ఉంటే ప్రపంచం చూపిస్తుంది. అంటే ప్రపంచాన్ని ఏమి తిట్టిపోయికు, అది మిర్రర్లా ఉపయోగించుకు నువ్వు బాగుపడు. నీ ముఖం మీద మసుందనుకో మిర్రర్ చూపిస్తుంది, కానీ తీయదు మిర్రర్ తీయదు. నువ్వు చేతులు తీసేసుకో,
అలానే నీలోని బాగుపడుతుంటే లోకం చూపిస్తుంది, నువ్వు తీసుకొని బాగుపడవలసింది. నువ్వు ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, ఊరికి అలా ఉందంటే ట్రైనింగ్ గ్రౌండ్ ఇది. తర్వాత ఇంకోటి, మీరు నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనుకోద్ద, మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. మీరు దేహంగా ఉన్నప్పుడు మీరు సద్వస్తువుగా ఉన్నారు, సత్యమే సద్వస్తువుగా ఉన్నారు, బ్రహ్మముగా ఉన్నారు. మనస్సుగా ఉన్నప్పుడు బ్రహ్మముగా ఉన్నారు, బ్రహ్మముగానే ఉన్నారు. మీరు దేహంగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు, మనస్సుగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు. అంటే మనం ఎలా ఉన్నామో అలా ఉండటం మనసు, అలా ఉన్నాం ఇలా ఉన్నాం అనుకుంటాం. మనం అలాగలేము ఇలాగలేము, ఈ రెండు మనసు ఇక కల్పితాలు. మేము బాగున్నాం లేదా బాగోలేదు, మేము గొప్పగా ఉన్నాం లేదా మేము తక్కువగా ఉన్నాం. తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత మంచిదో సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా అంతే మంచిది, అంతే చెడ్డది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత చెడ్డదో సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా అంతే చెడ్డది. నువ్వు అయాం సోన్సో అయాం సోన్సో అలా అనుకో, ఆత్మ నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, లేకపోతే రిచ్ మ్యాన్, లేకపోతే పూర్ మ్యాన్, లెర్నెడ్ మ్యాన్ని ఇంకోటి ఇంకోటి అలా ఊహించుకోదు. ఎంత మనస్సే, ఇదంతా డ్రీమే, ఇదంతా మైండ్ కి సంబంధించిన స్టఫే. అంటే ఇలా కల్పించు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండటానికి ప్రయత్నించేయి. కానీ మనం అంచేపు ఒక గాఢ నిద్రలో తప్పించి మనసుగా జీవిస్తున్నాం లేకపోతే దేహంగా జీవిస్తున్నాం, మనసుగా జీవిస్తున్నాం లేదా దేహంగా జీవిస్తున్నాం. ఈ కేంద్రంలో విడిచిపెట్టి దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని ఎంతకాలం అయితే జీవిస్తామో అంతకాలం ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం లేదు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే జ్ఞానోదయం అవుతుంది. ఏం అక్కర్లేదు. మీరు ఎవరైనా నల్లగా ఉంటారనుకోండి, అనుకోండి మీరు నల్లగా ఉన్నారంటే వాళ్ళకి బాధ కలుగుతుంది, ఆ రాత్రి నిద్ర కూడా పట్టదు. ఏం చేత ఆ దేహం నేననుకోవటం, దేహం మీరు నల్లగా లేరు, దేహం నల్లగా ఉంది. కానీ దేహంతో తాదాత్యం ఆ దేహాన్ని అనుకోవటం వల్ల దానితో తాదాత్యం పొందటం వల్ల మీకు దుఃఖం వస్తుంది. కానీ మీకు ఎక్కడ మీ లోపల చైతన్యంతో తాదాత్యం వచ్చే వరకు, మనకి ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలిసే వరకు, లేనిది లేనిది ఉందని, లేనిది లేనిది ఉందని అనుకుంటూనే ఉంటాం. ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకి వ్యక్తం అయ్యే వరకు లేనిది ఉందని అనుకుంటా ఉంటాం. అసత్యాన్ని సత్యమని అనుకుంటాను ఉంటాం, అనిత్యాన్ని నిత్యమని అనుకుంటాను ఉంటాం. మీరు దేహాన్ని దేహంతో తాదాత్మ్యం మీకు ఎంత న్యాచురల్ గా ఉందో, మనసుతో తాదాత్మ్యం ఎంత న్యాచురల్ గా ఉందో, ఇంద్రియాలతో ఐడెంటిఫికేషన్ ఎంత న్యాచురల్ గా ఉన్నావు, ఆ ఉన్న సద్వస్తువుతో హృదయంలో ఉన్నానని చెప్తున్నాడు కదా ఈశ్వరుడు మన కంట్రోలర్ తోటి, అంత సహజంగా అంత న్యాచురల్ గా తాదాత్మ్యం వచ్చే వరకు దుఃఖం నశించదు, అశాంతి నశించదు. దుఃఖానికి కారణం 100 కారణాలు లేవు, ఒకటే కారణం, అది కర్తృత్వ రూపంలో ఉంది. దుఃఖానికి కారణం కర్తృత్వ రూపంలో ఉంది, అహంభావన రూపంలో ఉంది. అహంభావన అంటే ఇది నేనే చేస్తున్నానంటే నేనే కర్తను అనుకోవటం అహంభావన అని కదా. అహంభావన రూపంలో దుఃఖం ఉంది, అహంభావం నశించిన వాడికి దుఃఖం లేదు. ఇంకే దుఃఖం అంతా కూడా అహంభావన రూపంలో ఉంది, అది నశిస్తే దుఃఖానికి ఇంకా అస్తిత్వం లేదు. అది నశించడానికి బాహ్యంగా మీకు ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా, దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు. మీకు మనిషి కూడా దేహం కూడా నీడ ఎలా వస్తుందో మీకు కూడా అశాంతి దుఃఖము రెండు వెంటాడుతూనే ఉంటాయి, దాన్ని నివారణ చేయలేము. ఇప్పుడు మన పూర్వీకులు పెట్టిన కొన్ని ఆచారాలు మనం విమర్శిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆచారం మడి మడి ఉంది, ఆచారం ఉంది. తర్వాత కొంతమంది కాఫ్ హోటల్లో ఏం తినరు, ఇంటికాడ ఏదైనా ఇంటికాడ ఉన్న తింటారు కానీ కాఫ్ హోటల్లో ఏం తినరు. కొంతమంది కాఫ్ హోటల్లో ఆ గడ్డి ఈ గడ్డి తినొచ్చేసి ఇంటికి వచ్చి ఆకలి లేదంటారు. ఆకలి లేదంటే అర్థం ఏంటి? ఆకలి లేదంటే జ్వరం వచ్చి ఉండాలి. థర్మోమీటర్లో పెట్టి నోట్లో పెట్టి థర్మోమీటర్ చూస్తే జ్వరం ఉండదు, ఆకలి లేదంటాడు. ఆకలి ఎందుకు లేదు ఆడికి? ఆడికి ఆకలి ఎందుకు లేదంటే అక్కడ ఆ కాపట్లో దోషీలు అయ్యి ఉంటాయి అని తినొచ్చేస్తాడు. ఇంటికాడ ఉండింది చూస్తే ఆకలి లేదంటాడు. ఆడికి ఏమైనా జ్వరం వచ్చిందా, జబ్బు చేసింది ఆడికి? అంటే ఆ కాపట్లో తిన్నంత తినేస్తే ఇది ఆకలి వేస్తుంది ఎలా వచ్చి? మీకు అర్థమవుతుంది. కొంతమంది ఒకరోజు రెండు రోజులు ప్రయాణాల్లో కూడా ఆ పెట్టిలు అమ్మి తినరు. ఒకరోజు రెండు రోజులు ఇది ఇంటికాడి పట్టుకెళ్తారు, అయిపోయింది అనుకోండి లాంగ్ జర్నీలో,
పెట్టిన ఏదో అమ్ముతా ఉంటారు, అవి కూడా తినరు. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఈ ఆహారం ఎందుకు పెట్టారంటే మనకు తెలియక వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే బుద్ధి నిర్మలంగా ఉంటానికి. ఏ గడ్డి కనిపిస్తే ఆ గడ్డి తింటే మీకు బుద్ధి నిర్మలంగా ఉండదు. మనస్సుని నిగ్రహించుకోలేరు. అంటే ఈ ఆచారం ఒకటి మన బుద్ధిని మడి కట్టుకోవటం, ఈ ఆచారం ఒకటి కొన్ని సాంప్రదాయాలు పూర్వములు పెట్టారు మనకు తెలియని తిరుగుతాం. ఇవన్నీ వాళ్ళు పెట్టి ఎందుకంటే రోడ్డు మీద ఏ గడ్డి కనిపిస్తే ఆ గడ్డి తినొద్దు అని మన వాడు పెద్ద పెట్టి మనో నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి, నియమబద్ధమైన జీవితానికి ఆచారం మడి పెట్టారని తెలియక అని తిట్టిపోస్తున్నాం. ఇప్పుడు మనకి అది బుద్ధిని బాగు చేసుకునే గుణం మనకు ఉంటే, బుద్ధిని బాగు చేసే గుణం ఉంటే ఆ సాంప్రదాయాలు ఎందుకు పెట్టారో మనకు అర్థమవుతుంది. అలా గుణమే లేదు కదా మనకి. అది బుద్ధిని బాగు చేసుకునే మనస్సే లేదు కదా మనకి. మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలని అనిపిస్తే ఏదో దారి కనిపిస్తుంది. మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలని ఆ బుద్ధి లేనప్పుడు మనకు దారి కనపడదు. ఇంకా ఆకలేదంటాడేంటి? ఆకలేదనుకున్నాడు జబ్బు చేసిందా, లేదా జ్వరం వచ్చింది ఆడికి? ఆడికి ఆకలేదంటాడు, ఆడికి వచ్చిన పొయ్యే కాలం ఏంటాడు? ఇంకోటి ఈ 5-స్టార్ హోటల్, 6-స్టార్ హోటల్, 7-స్టార్ హోటల్ అక్కడికి వెళ్ళి మీరు ఒక పూట తిన్నారంటే 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి. మీరు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మన బాడీని పాడు చేసే పదార్థాలను అందిరేస్తారు. హోటల్లో 5 అంతస్తులే, 5 స్టార్ అంటారు, 4 స్టార్, ఇంకో స్టార్, ఇంకో స్టార్, 6 స్టార్. దానికి ఏదో లిఫ్ట్లు పెద్ద గొడవ, వాళ్ళు పైగా వడ్డించి వాళ్ళు టోపీలు పెట్టుకుని వడ్డిస్తారు పెద్ద అక్కగాసం. అంటే మీ ఒక్క పూట కనుక మీరు 5-స్టార్ హోటల్లో తింటే మీ స్టమక్ అంతా అప్సెట్ అయిపోతుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సింది. 4 రోజులు మీకు మీరు నేను చెప్తాను మీరు నమ్మద్దు, 5-స్టార్ హోటల్లో భోజనం చేసి మీరు వెళ్ళండి, మళ్ళీ నార్మల్ గా మీకు వచ్చి జఠరాగ్ని 5 రోజులు పడుతుంది. మామూలు జఠరాగ్ని మీకు రావుతాను కాదు, 5 రోజుల వరకు మీకు రాదు. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే శరీరానికి అనారోగ్యం వచ్చిందో ఇంకా మనసు శరీరాన్ని పట్టుకుని ఉంటుంది, దాన్ని కంట్రోల్ తప్పదు. అయితే మనకి చాంద్రోగ్య ఉపనిషత్తులో అన్నిట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఆహార శుద్ధి లేకుండా నీ బుద్ధి శుద్ధి కాదు. ఆహార శుద్ధి లేకుండా నీ బుద్ధి శుద్ధి కాదు. నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమైంది. అంటే ఆహార నియమం వల్ల ఈ సాంప్రదాయాన్ని పాటించడం వల్ల నీ యొక్క పైత్రం ఎక్కువ అవసరం లేకుండా న్యాచురల్ గా నార్మల్ గా నీకు మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం సాధ్యం అవుతుంది అని వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎంతసేపు ఆత్మజ్ఞానాన్ని గమ్యంగా పెట్టుకుని, బ్రహ్మజ్ఞానాన్ని గమ్యంగా పెట్టుకుని ఆ సత్యం తెలుసుకునే వరకు, వాడు సత్య సాక్షాత్కారం అయ్యే వరకు వాడు సుఖి కాలేడు. ఏ మనిషి అయినా సరే వాడు సుఖి కాలేడు. మనిషిని ఎక్కడ తీసుకెళ్లాలో, వాడు డెస్టినేషన్ ఏమిటో ఎక్కడ తీసుకెళ్లాలో దృష్టిలో పెట్టుకుని ఈ ఆచారాలు ఈ ధర్మాలు పెట్టారు. కానీ వాళ్ళు ఏం పెచ్చవాళ్ళు ఏం కాదు. మనం అనుకుంటున్నాం వాళ్ళు పెచ్చవాళ్ళు అని, ఆడి పెచ్చవాళ్ళు కాదు మనం పెచ్చవాళ్ళం. మ్యాడ్ ఆఫ్టర్ ఫేమ్, మ్యాడ్ ఆఫ్టర్ మనీ, మ్యాడ్ ఆఫ్టర్ వరల్డ్, మ్యాడ్ ఆఫ్టర్ సన్సెస్, మనం పెచ్చవాళ్ళం ఆడ పెచ్చవాడవా? మనం తెచ్చేవాళ్ళని మనం అనుకుంటున్నాం, కానీ మనం తెచ్చేవాళ్ళం. అసలు ఇంకోటి మనం ఎవరో ఇతరుల మాట లేని, మనం ఇక్కడ 10 మంది కూర్చున్నాం, మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలనే తర్వాత బాగవుతుంది, బాగవదు కనీసం తలంపు వస్తుంది. భగవంతుడు చెప్పాడు మీ ఎఫర్ట్ మీరు చేస్తుంటే లోపల నేను ఉన్నాను కదా, మీకు అంతర్యామగా ఉన్నాడు, లోపల అంతర్యామగా ఉన్నాడు. అయితే వాడు ఈ దేహంలో భాగం కాదు, అంతర్యాముగా ఉన్నాడు, ఈ మనో దేహంలో ఒక భాగం కాదు. అయితే దేహాన్ని కాల్చినప్పుడు వాడు కాల్చబడ్డాడు, ఎందుకంటే వాడు దేహం లోపల ఉన్నాడు కానీ ఆ దేహంలో ఒక భాగం కాదు, వాడు అంతర్యాముగా ఉన్నాడు. వాడు అంతర్యామి. మీ ఎఫర్ట్ మీరు చేస్తుంటే, మీ ప్రయత్నం కానీ అలా బుద్ధి బాగు చేసుకోవాలని మీ ప్రయత్నం మీరు చేస్తుంటే, ఎటువంటి బుద్ధి మీకు ప్రసాదిస్తే మీకు ఆత్మ ఆ సత్యజ్ఞానం కలుగుతుందో. ఇప్పుడు మనం కాలేజీకి నేర్చుకునే విద్యాన్ని విద్యాజ్ఞానాలు, ప్రపంచం అంత నిజమో ఆ విద్య, మన పొట్ట అంత నిజమో ఆ విద్యలు కూడా అంత నిజం. ఇవన్నీ గారెడీ విద్యలే, కానీ ఏదో పొట్ట వెళ్ళిపోతుంది, అసలు వెళ్ళట్లేదు నేను చెప్పటం, పొట్ట వెళ్ళిపోతుంది, పొట్ట ఉంది కాబట్టి. అంటే దానికి సాటిదైన విద్య బ్రహ్మ విద్య ఒకటే. ఏం చేత నీకు శాంతి సామ్రాజ్యాలకి నేను అధిపతి చేసేది ఒక బ్రహ్మ విద్య ఒకటే. 100% మీ శరీరానికి చావు వచ్చే రోజుని మిమ్మల్ని 100% కాదు 100% హ్యాపీనెస్ లో 100% అన్డైల్యూటెడ్ పీస్ లో 100% అన్బ్రోకెన్ పీస్ లో మేము నిలబెట్టి ఉంచేది ఒక ఏడుస్తున్నాం. ఎంత ఏడిసినా మిగిలిపోతాం ఏడుపు. అయితే ఇంకోసారి ఇంకో శరీరం ఎత్తి ఆడమంటున్నారు. పునర్జన్మ అంటే ఎందుకంటే ఏడవటాను. మీరు శరీరం చనిపోయే రోజుకి ఇంక ఏడుపు మిగలలేదనుకోండి, ఏడిపోయింది మిమ్మల్ని ప్రకృతి, మిమ్మల్ని ప్రకృతిలోకి భగవంతుడి పంపడం. ఇంక ఏడుస్తున్నారు అనుకోండి, ఇంక ఈ శరీరంలో ఏడిచారు ఏడిచారు, ఇంకా చాలా మిగిలిపోయింది. ఓ 10% ఏడిచారు, ఇంకో 90% మిగిలిపోయింది. ఏడవండరా బాబా అని ఇంకో శరీరం ఇస్తున్నారు. మీరు 100% హ్యాపీనెస్ లో 100% పీస్ లో ఉన్నారనుకోండి, ఇంకా ఏడవలసిన, మీకు ఏడవలసిన పని లేనప్పుడు పునర్జన్మ కూడా లేదు. మనం ఏడుస్తున్నాం ఏడుస్తున్నాం ఏడుకు మిగిలిపోతుంది. అబ్బాయి మిగిలిపోయింది, ఇంకో శరీరం ధరించి ఇప్పుడు మనం శరీరాన్ని పట్టుకున్నాం. మనం శరీరం అందరికీ ధరి, అందరికీ ఆస్తులు లేకపోయినా అందరికీ తలవ శరీరం ఉంది. అందరికీ ఆస్తులు లేకపోయినా, బ్యాంక్ అకౌంట్ లేకపోయినా అందరికీ తలవ శాపం ఉంది, అందరికీ తలవ శరీరం ఉంది. ఈ శరీరాన్ని ఎందుకు ధరించున్నామంటే జ్ఞానం సంపాదించడం కోసం కాదు, ఏడవటానికి. ఎవరిని చూసినా ఏడితే అసలు శరీరం ఎందుకు ధరించాలంటే శరీరం ధరించడం ఎందుకంటే నువ్వు సత్యజ్ఞానాన్ని సంపాదించడం కోసం. జ్ఞాన సముపార్జనకే శరీరం ధరించాలి, కానీ మనం జ్ఞాన సముపార్జనకి శరీరాన్ని ఉపయోగించడం ఏడవటానికి ఉపయోగించుకుంటున్నాం. దగ్గి దగ్గి అయితే మీరు ఎవరో చెప్పిన మాట అట్టించండి. మీరు ఏదో రోజున మనకు శరీరం చనిపోయే రోజు వస్తుంది, ఆ డేట్ తెలియదు కానీ డేట్ నిర్ణయం అయిపోయింది. నాకు మన శరీరం ఏది రోజున చనిపోవాలో ఆ డేట్ నిర్ణయం అయిపోయింది. ఆ డేట్ మనకు బర్త్ డేట్ తెలుస్తుంది కానీ డెత్ డేట్ తెలియదు. తర్వాత చనిపోయేవాడు కూడా నేను చనిపోతాను ఆడనుకోడు, ఇంకా గాలి పీల్చుకుందాం అనుకుంటా ఉంటాడు. ఆ చివరి శ్వాస బయటకు పోయితే మళ్ళీ చివరి శ్వాస బయటకు పోతుంది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి గాలి పీల్చుకుందామని ఉంటుందండి ఆడికి. అంటే ఇంకా గాలి పీల్చుకోలేడు, డెడ్ అవుతాడు. కానీ చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, ఇదే చివరి శ్వాస అని వాళ్ళకి తెలియదు. పక్క వాడికి తెలుస్తున్నాడు డెడ్ అని, ఆడికి తెలియదు. వాడి డెడ్ అని పక్క వాడికి తెలుస్తుంది కానీ వాడికి తెలియదు. అది శరీరం ఏదో రోజును వచ్చింది, మరి ఏదో రోజుని పోతుంది. ఈ శరీరాన్ని ధరించడానికి కారణం ఏంటంటే అమృతత్వానికి. అంటే మరణం ఎలా ఉంటుందో, జన్మ మరణాలు ఎలా ఉంటాయో, ఏదైతే జ్ఞానము, ఏదైతే సుఖము, ఏదైతే ఉండటం, మన అందరికీ ఉండాలనుంది కానీ చనిపోవాలేదు. అంచేది మనం ఏదిగా ఉన్నావు, ఆ ఉండటమే మనం. అయాం దట్ అయాం, నేను ఉన్నాను. భగవంతుడి యొక్క నిజమైన పేరు ఏంటంటే ఉన్నాను. ఉండటమే దేవుడు. మన అందరికీ ఎవరికి చనిపోవాలని లేదు, అందరికీ ఉండాలనుంది, అదే దేవుడు. మనలో ఎవరికైనా చనిపోవాలనుందేమో చెప్పండి. అందరికీ ఉండాలనుంది, అదే దేవుడు. దేవుడు అంటే అది. అయితే నీ దుఃఖకారణం లోపల ఉంది, బయట ఏమి లేదు భయ్యా. దుఃఖం అనేది నిజంగా లేదు, నువ్వు ఊహించుకుంటే వస్తుంది. నీ ఇమాజినేషన్ లోంచే దుఃఖం వస్తుంది. నిజంగా దుఃఖం అనేది లేదు. నిజంగా దుఃఖం ఉంటే నశించదు, నిజంగా దుఃఖం ఉంటే నశించదు. అది గురికి నీ కల్పితం. నీ కల్పితం అంటే ఆ కల్పితం తీసేస్తే అది నశిస్తుంది. మనస్సు ఎప్పుడైతే నశించిందో, మనస్సు యొక్క కల్పితం కూడా నశిస్తుంది. దుఃఖం కూడా నీ ఇమాజినేషనే, దుఃఖం కూడా నీ ఇమాజినేషనే. దుఃఖకారణం నీకు బయట ఎక్కడా లేదు, నీకు లోపలే ఉంది. లోపలే ఉంది, అది నీకు తెలియక ఎక్కడో బయట ఉంది అనుకుంటున్నావు. ఎవరో నిన్ను దుఃఖ పెడతారు నువ్వు అనుకుంటావు. ఎవరో నిన్ను దుఃఖ పెట్టేవేంటి? ఇతరులు. అంటే జ్ఞానానికి ఇతరులు లేరు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు. సత్యానికి ఇతరులు లేరు, అసత్యానికి ఇతరులు ఉన్నారు. బ్రహ్మముకి ఇతరులు లేరు, బ్రహ్మముకి ఆత్మభావనకి ఇతరులు లేరు, అహంభావనకి ఇతరులు ఉన్నారు. అది ఇతరులు కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు నన్ను దుఃఖ పెడతామని చెప్తున్నారు. ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలిగిందో ఇంక ఇతరులు అంటూ లేరు నీకు. నీకు దుఃఖం ఏంటి? ఇంకా నువ్వు ఉంటావని నీకు తెలుస్తా ఉంటుంది. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం. నీ శరీరం ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. లోకం కనిపించినా కనిపించకపోయినా అది ఉంటుంది. నీ అలవాట్లతోటి, నీ అభ్యాసాలతోటి, నీ అలవాట్లతోటి, నీ అభ్యాసాలతోటి, నీ అభ్యాసాల యొక్క వేగంతో, నీ సదాలోచనతోటి, దురాచారంతో సంబంధం లేకుండా ఇట్ ఈ అబౌవ్, ఇట్ ఈ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్ అండ్ ఆల్ దీస్ నాన్ సెన్స్. నీ నాన్ సెన్స్ ఏమి అక్కడ లేదు. నీ నాన్ సెన్స్ కూడా నీ క్రియేషనే. బ్రహ్మంలో నాన్ సెన్స్ ఏమి లేదు. మీకు మంచి అలవాట్లు ఉండొచ్చు, చెడ్డ అలవాట్లు ఉండొచ్చు. ఈ మంచి అలవాట్లకి చెడ్డ అలవాట్లకి దానికి ఏం సంబంధం లేదు. అసలు నువ్వు శాంతిగా ఉండొచ్చు, అశాంతిగా ఉండొచ్చు, ఇవన్నిటికి అతీతం. ఈ పుట్టుకలి చావులకి అది అతీతం. నీ బుద్ధిలోనే మెరిట్స్ కి, నీ బుద్ధిలోనే డీమెరిట్స్ కూడా అది అతీతం. అంచేతే నీకు అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు. అసత్యానికి ఇతరులు ఉన్నారు, సత్యానికి ఇతరులు లేరు. అహంభావనకి ఇతరులు ఉన్నారు, ఆత్మభావనకి ఇతరులు లేదు. అది అర్థమయ్యే వరకు నాకు ఇతరులు ఉన్నారు. ద్వైత బుద్ధి మనకు నశించదు. ఆత్మభావన వచ్చే వరకు మనకు ద్వైత బుద్ధి నశించదు. ద్వైత బుద్ధి ఎంతకాలం అయితే నశించదు, అంతవరకు నిన్ను జన్మలు వెంటాడుతూనే ఉంటాయి. సరే, శవాలు మోస్తూనే ఉండాలి. ఇది ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషి కూడా వాడు స్త్రీ శరీరం అవ్వచ్చు, పురుష శరీరం అవ్వచ్చు. ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఈ పురుష శరీరం స్త్రీ శరీరం, పురుషుడు స్త్రీ సత్యములు లేరు, అసత్యములు ఉన్నారు. పురుషుడని స్త్రీ అని అది కల్పితం, మనస్సు యొక్క కల్పితే పురుషుడు స్త్రీ అని. ఈ సృష్టి కార్యక్రమానికి సత్యములో పురుషుడు లేడు, స్త్రీ లేడు. పురుషుడు స్త్రీ అనేది అది ఫాల్స్ లైఫ్. అసత్యములో ఉన్నారు పురుషుడు స్త్రీ అని, అంటే మనోకల్పితమే. మనోకల్పితం అంతా ఫాల్స్ లైఫ్. ఇక్కడ బాగా ప్రతి శరీరము కూడా, ఇక్కడ ఎన్ని శరీరాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎన్ని శరీరాలు ఉన్నాయి చూడండి, చాలా శవాలు ఉన్నాయి ఇక్కడ, చాలా శరీర ఎన్ని శరీరాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ప్రతి శరీరం కూడా ఏ పని చేయడానికి ఈ భూమి మీద పుట్టిందో, దానికి కర్తను అనుకున్నా అనుకోకపోయినా, ఈ పని నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుందని కూడా అనుకున్నా అనుకోకపోయినా, ఎన్ని శరీరాలున్నా, ఏ శరీరం అయితే ఈ శరీరమే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి శరీరం కూడా వాడు కర్తనని అనుకున్నా అనుకోకపోయినా, భగవంతుడు ఆ శరీరం ద్వారా ఏదైతే చేయించాలనుకున్నాడో అది జరిగి తీరుతుంది. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఇది మనకు అర్థమైతే ముందు తర్వాత స్వర్గం నరకం మాట ఎలా ఉన్నా అశాంతి నశిస్తుంది. స్వర్గానికి వెళ్ళిపోతాను, స్వర్గానికి వెళ్ళిపోతాను, వెళ్ళేవాడు ఎవడని, హూ ఇస్ ద టైం, వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. ఈ ప్రయాణాలు ఒకటి అలవాటు అయిపోయింది మనకి. ఈ జర్నీ ట్రావెలింగ్ పోవడం కంటే ఇప్పుడు ట్రావెలింగ్ పెరిగిపోయినాయి. ఈ ప్రయాణాలు అలవాటు అయిపోయి ఇంక చచ్చిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్తారు, మీరు లేని చోటు ఉందో వెళ్తాను, అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఈ ట్రావెలింగ్ అలవాటైపోయి చచ్చిపోయాక అక్కడికి వెళ్ళిపోదామని, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం నిజంగా వెళ్ళిపోతారు అనుకోండి, వెళ్ళిపోతారు చచ్చిపోయాక, మీరు ఎక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనుకున్నాడు ఎంత నిజమో, మీరు వెళ్ళి ప్లేస్ కూడా అంతే నిజం. ఇదంతా ఫాల్స్ లైఫే. కానీ మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోదురు కానీ చచ్చిపోయాక ఎక్కడికోను, మీరు అనుకున్న చోటుకి వెళ్ళిపోదురు కానీ, అది అక్కడ అది ఫాల్సే. ఇది అనుకున్నవాడు ఎంత నిజమో వాడు కూడా అంతే నిజం. రెండు మైండ్ యొక్క క్రియేషనే. షేక్స్పియర్ చెప్తాను ఇక్కడ, వీఆర్ సచ్ స్టఫ్ అది డ్రీమ్స్ ఆర్ మేడమ్, వీఆర్ సచ్ స్టఫ్ అది డ్రీమ్స్ ఆర్ మేడమ్, అవర్ లిటిల్ లైఫ్ ఆర్ స్మాల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఎ స్ట్రిక్. దేర్ ఇస్ ఎ డెస్టినీ, దేర్ ఇస్ ఎ వేవ్ దట్ షేప్స్ అవర్ ఎండ్స్. నేను విమానాలు నడుపుదాం, విమానాల పైలట్ ఉద్యోగం అంటే ఆయనకి ఇష్టం పాపం. విమానాలు నడిపోవడం వల్ల రాష్ట్రపతి అయిపోయాడు. దేర్ ఇస్ ఎ డెస్టినీ, దేర్ ఇస్ ఎ వేవ్ దట్ షేప్స్ అవర్ ఎండ్స్. ఆడికి రాష్ట్రపతి కూడా ఇవ్వాలని ఇవ్వలేదు. ఈ పేచీలు పెట్టుకుని ఈ బీజేపీ వాళ్ళు 110 పార్టీలు కలిసి పేచీ, ఆడికి ఇవ్వకూడదని ఈడు, ఈడకి ఇవ్వకూడదని ఆడు, ఆడి ఇవ్వకూడదని ఈడు గురించి ఎవరికి ఎవరంటే, పేచీ లేని మనిషి ఎవరైనా ఉన్నాడంటే ఆడు ఏదైనా మెడ్రాసులో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటున్నాడని, లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు అని రమ్మంటే వస్తా అన్నాడు, ఇల్లు కూర్చున్నాడు. రాష్ట్రపతి అయ్యాక ఇంతవరకు రాష్ట్రపతులు అయిన వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు, నువ్వు పెళ్లి లేకుండా సిద్ధమయ్యావు, పెళ్లి చేసుకోమన్నారు. ఇప్పుడు అమ్మ బాబు నేను రాష్ట్రపతి పదవులు వదిలేస్తాను కానీ పెళ్లి మటుకు వద్దన్నారు. ఇంతవరకు రాష్ట్రపతులు అందరూ ధర్మపత్నితో ప్రవేశించారు గృహప్రవేశం, నువ్వు ధర్మపత్ని లేకుండా సిద్ధమయ్యావు, నువ్వు బ్యాచులర్ గా సిద్ధమయ్యావు, అది పెళ్లి చేసుకోమని కొంతమంది సలహా చెప్పారు. ఈ రాష్ట్రపతి ఇచ్చిపెట్టేది బయటకు పొమ్మంటే పోతాను కానీ పెళ్లి మటుకు చేసుకోని అన్నారు. ఈ సాయంత్రం నాక దేర్ ఇస్ ఎ లైఫ్ ఎట్ ఎ వైఫ్ బట్ వైఫ్ ఇస్ ఎ నైఫ్ టు లైఫ్ అని దేర్ ఇస్ ఎ లైఫ్ ఎట్ ఎ వైఫ్ బట్ వైఫ్ ఇస్ ఎ నైఫ్ టు లైఫ్ అని నాకు వద్దు అన్నాడు. ఉద్యోగం అనేసి బయట పొమ్మంటే పోతా అన్నాడు. అందరూ ధర్మపత్నితో గృహప్రవేశారు పూర్వం రాష్ట్రపతిని ఒక్కడే సిద్ధమయ్యామంటాను. కొంతమంది ఆయన స్నేహితులు సలహా చెప్తే ఆయన అంగీకరించలేదు. అంతకుముందు జుట్టు ఎలా మడితే అలా వదిలేసేవాడు. నేను అందంగా కత్తిరించుకోమంటే కత్తిరించుకుంటాను. మరి రాష్ట్రపతి గారిని చాలా చూస్తాను, వస్తా ఉంటారు కదా, అందంగా కత్తిరించుకోమంటే కత్తిరించుకోవడం నాకు అభ్యంతరం లేదు కదా, పెళ్లి బట్టుకు వద్దాను. అంటే ఆవిడ ప్రారంభం ఇంతకీ నేను చెప్తాను అంటే రమణ మహర్షి గారు కొన్ని కొన్ని అద్భుతంగా చెప్తారు. ఎంత ఆ న్యాచురాలిటీకి మనం అక్కడ ఈ బ్రహ్మచారి అవలంబించేవాళ్ళు కొంత నేను బ్రహ్మచారులుగా ఉన్నా బ్రహ్మచారులుగా అలా అను బ్రహ్మచారులుగా ఉన్నా పర్లేదు, గృహస్థులందరూ కంటే తక్కువ వాళ్ళు అనుకునేవాళ్ళు ఉన్నారు బ్రహ్మచారులు. ఇప్పుడు కొంతమంది బ్రహ్మచారిగా ఉండి గృహస్థులందరూ మనకు తక్కువగా ఉన్నవాళ్ళు. ఈ మాంస చాలా మందికి బుద్ధి ఉంది. మనం పెద్దవాళ్ళం అని పెళ్లి చేసుకున్నారు తర్వాత గృహస్థుల కంటే బ్రహ్మచారులు ఎక్కువ అనే బుద్ధి చాలా మంది బ్రహ్మచారులు. లోపల ఆలోచన నేను చూశాను, ఇక్కడ ఉంది రమణ మహర్షి యొక్క వైభవం. ఎక్కడ ఉంది నేను పెళ్లి చేసుకోవాలని చేసుకోకూడదని మానలేదు, నా ప్రారంభంలో అది లేదన్నది. నేను పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకోకూడదని మానటం కాదు, నా దేహ ప్రారంభంలో పెళ్లి లేదంతే. ఎంత నార్మల్ గా ఉంది, ఎంత న్యాచురల్ గా ఉంటుంది ఈ సమాధానం. ఒక గృహస్థుడికి ఒక బ్రహ్మచారికి మధ్యన ఎప్పుడు ఆయన తేడా చూడలేదు. ఒక తెల్లబట్టలు కట్టుకున్న వాడికి ఒక ఎర్రబట్టలు కట్టుకున్న వాడికి తేడా ఎప్పుడు చూడలేదు. అది ఉన్నది ఒకటే, ఆయన దర్శించింది ఇతరులో చూశాడు, అందుకంటే భిన్నంగా చూడటానికి ఏమీ కనపడలేదు. భారతదేశంలో అనేక మంది మహాత్ములు జన్మించారు, వాళ్ళందరూ యాత్రలు చేశారు. మీరు ఎక్కడే పడున్నారు, మీరు కూడా యాత్ర చేయండి అని రమణ మహర్షి గారు ఒక సలహా చెప్పారు. సలహా చెప్తే నేను ఎక్కడికి వెళ్ళినా చూసింది నన్ను నేనే చూసుకోవాలి, ఇంకా చూడటానికి ఏమంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా చూసి దాన్ని నేనే చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా నన్ను నేనే చూసుకోవాలి, నాకు చూడటానికంటే ఏమి లేదే. నేను నన్ను కాశీ తీసుకెళ్ళి నన్ను నేనే చూసుకోవాలి, ఇంకా చూడటానికి ఏముంది. ఇంకా నన్ను నేనే చూసుకునేటప్పుడు ఇంకెక్కడ చెప్తాడు నన్ను. మరి మహాకవులు మహారచయితలు మహాపండితులు కూడా అదే వదిలేశాము ఇదే వదిలేశాము అదే వదిలేశామని రాశారు. మీ రచనలు ఎక్కడ అదే వదిలేశాము ఇదే వదిలేశామని రాయలేదంటే నేను ఎవరు అడిగితే నాకు ఎదురు ఉంటే కదా వదిలేయటానికి అన్నాడు. అది కొంతమంది మురుగునారు అడిగాడు, పెద్ద పెద్ద పోయిట్స్ రాశారు, మేము అది త్యాగం చేశాం ఇది త్యాగం చేశాం అదే వదిలేశాం ఇదే వదిలేశామని, మీ రచనలో ఎక్కడ అదే వదిలేశాం ఇదే వదిలేశాం ఎక్కడ కనపడదంటే అసలు నాకని నాదంటే ఎదురు ఉంటే వదిలేయచ్చు, నాదంటూ ఏమి లేదు, అది నాదంటే ఏదంటే వదిలేశాను రాదు, నాదంటే ఏదైనా ఉంటే కదా ఈ సృష్టిలో అన్నాడు. ఆచార్యత అంతా అక్కడ అది న్యాచురల్ గ్రోత్ అండ్ నార్మల్ గ్రోత్. మన అందరం ఏమనుకుంటున్నామంటే బోధకాలం చూసి బలుపు అనుకుంటున్నాం. బోధకాలంలో చూశాడు బాగా బలిసిపోయాడంటే ఆ మాట అర్థం ఏంటి అసలు. అంటే కర్మయోగం అంటే నువ్వు కర్మయోగ కర్మని యోగంగా చేయటం అంటే కర్మని యోగంగా చేయటం కర్మయోగం అంటారు. అంటే ఆ కర్మని యోగంగా ఎవరు చేయగలడు, కర్తృత్వ రహితులే చేయగలడు, డోయర్షిప్ ఉన్నాడు చేయలేడు. కర్మని యోగంగా ఎవడు చేయగలడంటే కర్తృత్వ రహితుడే కర్మని యోగంగా చేయగలడు, కానీ లేకపోతే ఎవడు చేయలేడు. ఉదాహరణకి సురేంద్రనాథ్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ ఐసీఎస్ ఆయన, పూర్వ ఐసీఎస్ ఆయన, లాళ్ళు పాళ్ళు బాళ్ళు పూర్వం ఎవరు ఉండేవారు, గాంధీ గారి కంటే పూర్వ నాయకుల వాళ్ళు. ఆయన ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నారు కలకత్తాలో, బెంగాలీ వాడు ఆయన. మాట్లాడితే అంటే ఈ జనం కూడా రకరకాలుగా ఉంటారు కదా, చెప్పేసినాడు ఒకడు ఆయన మీద. చెప్పిస్తే ఆయన ఏం చెప్పాడంటే, ఇదంతా ఆయనకి ఏమొచ్చేసినది, ఎంతటి వాడైనా భగవాన్ అనేవారు అందరూ గొప్ప ఈతగాళ్లే, ఎవరు గదిం కదలటం లేదారు, అందరూ గొప్ప, మేము గొప్ప ఈతగాళ్ళంటే ఏదటం మొదలు పెట్టమన్నారు, ఎవడ గది ఏదాకెళ్ళదట్టింది అంటే ఎవడు, అందరూ మేం గొప్పవాడు మేం గొప్పవాడు అని చెప్పేవాడు, కానీ లోపలికి వెళ్ళేవాడు ఎవడు కనపడటం లేదు. ఇప్పుడు బెనర్జీ విషయం, బెనర్జీ గొప్పవాడు, మనకంటే గొప్పవాడు, అందరూ సందేహం లేదు. ఎప్పుడో పూర్వపు రోజులు ఐసీఎస్ చదివాడు, ఆ చెప్పు వచ్చాయని మీద పడేటప్పటికి ఆయన అవమానం కలిగింది. ఆయన ఆయనకి పెద్ద ఆయన కదా, మామూలుగా బాకీ దృష్టితో చూస్తే పెద్ద ఆయన, అది ఆ చెప్పు వచ్చి మీద పడేటప్పటికి ఆయనకి అగౌరవం కలిగింది. అంత మందిలో చెప్పేటంటే అగౌరవం కలిగింది, అగౌరవం కలిగితే కలం నీళ్ళు వచ్చినాయని. ఒకసారి మనం ఏడవకూడదు అనుకుంటాం కానీ ఏడ్చేస్తాం. ఒకసారి మనం అనుకుంటాం ఎప్పుడన్నా మనం ఏడవకూడదు దుఃఖపడకూడదు అలా అనుకున్నాం, ఒకసారి ఏడు, ఒకసారి ఒకసారి దుఃఖం మనం ఆఫ్ చేసుకుందానా, అది పొంగి పొంగి వచ్చేస్తాం. ఆయన చెప్పు స్టేజ్ మీద పడింది, ఆ చెప్పు ఆ చెప్పేలా పైకి ఎత్తాడు, కళ్ళంపు నీళ్లు వచ్చినాయి ఆయనకి, టీయర్స్ వచ్చినాయి కళ్ళంపు నీళ్ళు వచ్చి, అంటే ఆనందం వల్ల రాలేదు, దుఃఖం వల్ల వచ్చాడు. మనకొకసారి ఆనందం వల్ల కూడా కళ్ళంపు నీళ్లు వస్తాయి, దుఃఖం వల్ల కూడా కళ్ళంపు నీళ్లు వస్తాయి. ఆయనకి ఆనందం వల్ల రాలేదు, దుఃఖం వల్ల వచ్చినాయి కళ్ళంపు నీళ్లు. ఆ చెప్పు పైకి ఎత్తి ఏమన్నాడంటే, భారతదేశానికి నేను 40 సంవత్సరాలు సేవ చేశాను, ఈ 40 సంవత్సరాలు సేవ చేసినందుకు ప్రతిఫలంగా ఈ భారతీయులు నాకు ఈ చెప్పు బహుమానంగా ఇచ్చారని కళ్ళంపు నీళ్లు పెట్టుకున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే కర్మను యోగంగా చేయడం. పెద్దవాడే కానీ అక్కడ కట్టొచ్చు అని చెప్పు, ఎవడు కర్మను యోగంగా చేశాడు, కర్మను యోగంగా చేశాడు అనుకోండి, ఆయన కళ్ళంపు నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లోయర్షిప్ ఉంది, అంటే నేను చేశాను ఈ దేశానికి, భారతదేశానికి నేను 40 సంవత్సరాలు సేవ చేశాను, 40 సంవత్సరాలు సేవ చేస్తే భారతీయులు నాకు ఈ జోడు బహుమానంగా ఇచ్చారన్నాడు బెనర్జీ. అంటే ఏంటి, ఆయన సేవ చేసిన మాట నిజం కదా, అక్కడ డోయర్షిప్ ఉంది, ఆ డోయర్షిప్ ఎప్పటికప్పుడు ఏదో రూపంలో దుఃఖం తీసుకొస్తుంది. అది ఇక్కడ సబ్జెక్ట్. నువ్వు ఎన్ని భాషంగా అయితే సురేంద్రనాథ్ బెనర్జీ మంచి పనులు చేశాడు, ఎక్కడ చేశాడు, అజ్ఞానం నుండి చేశాడు, కర్తృత్వం పెట్టుకుని చేశాడు. చెడ్డ పనులు చేసేవాడు కూడా అలా అజ్ఞానం నుండి ఎలా చేస్తాడు, మంచి పనులు చేసేవాడు కూడా అజ్ఞానం నుండే చేస్తాడు. అజ్ఞానం అంటే కర్తృత్వం, ఇది నేను చేస్తా, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, ఐ హావ్ డన్, ఇలా ఏదో అంటా ఉంటారు కదా. ఏదో అనుకుంటా ఉంటారు కదా, అలాగే అదంతా అజ్ఞానంలో జరిగేది. కర్తృత్వం, కర్తృత్వ రహితుడు మాత్రమే కర్మని యోగంగా చేయగలడు. కర్తృత్వ సహితుడు, కర్తృత్వంతో కూడినవాడు కర్మను యోగంగా ఎవడ చేయలేడు. ఎత్తుకి ఎత్తు పుణ్యం, పుణ్యం పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, ఎత్తుకి ఎత్తు వడ్డీతో సహా అనుభవించవలసిందే డోయర్షిప్ ఉన్నంతకాలం. ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలు. అయితే సురేంద్రనాథ్ బెనర్జీ ఆయన పూర్వపు రోజుల్లో ఐసీఎస్ బాగా చదువుకున్నాడు, పేట్రియట్, పేట్రియట్టే దేశానికి ఎంతో భాషంగా చూస్తే అన్ని నిజమే, కానీ ఆ కర్తృత్వం ఉన్నప్పుడు ఏదో రూపంలో నేను దుఃఖం పెంటాడు, ఏదో రూపంలో నిన్ను అశాంతి, అశాంతి విడిచిపెట్టదు, నిన్ను దుఃఖం విడిచిపెట్టదు. అంచేది భగవాన్ నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువు, భగవాన్ చెప్తున్నారు ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని శాస్త్రాలు చదివినా అన్ని చెప్పిన ఏంటంటే ఇదంతా నా వల్లే జరుగుతాను, ఇదంతా నేనే చేస్తాను. ఆ దేహభావనంతో, దేహభావం ఉన్నప్పుడు వాడు కర్తృత్వం లేకుండా ఉండలేడు, దేహభావన ఉన్నప్పుడు వాడు కర్తృత్వం లేకుండా ఉన్నాడు. ఎన్ని శాస్త్రాలు చెప్పినా ఆ డోయర్షిప్ విడిచిపెట్టమని చెప్పాడు సారం, అదే శాస్త్రాలు చెప్పిన సారమే. ఆ డోయర్షిప్ నీకు ఉన్నంత కాలం నువ్వు మంచి పనులు చెయ్యొచ్చు, మంచి పనులు చేసిన నేను అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు, ఒక పునర్జన్మ విడిచిపెట్టవు. ఒక అజ్ఞానం నుండి మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, అది అనుభవిస్తావు, అనుభవిస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. శంకరాచార్య వారు ఒక మాట చెప్పారు, అది నాకు బాగా ఇష్టం. ఆచార్య స్వామి, నీ ప్రారంభం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా పాయసం నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుంది, ఆముదం నోట్లో పోసుకున్నట్టు ఉండదు. పాయసం ముక్కులో పోసుకోక నోట్లో పోసుకోండి. పాయసం నోట్లో పోసుకుంటే నీకు ఎలా ఉంటుందో మీ ప్రారంభం అనుకూలంగా ప్రతికూలంగా పాయసాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీ ప్రారంభాన్ని అలా ఎంజాయ్ చేయండి అని చెప్పండి. అప్పుడు అలా ఎంజాయ్ చేయగలిగితే, అనుకూలంగానా ప్రతికూలంగా ఉన్నా ప్రారంభం, మీ ప్రారంభాన్ని కనుక ఎంజాయ్ చేయగలిగితే, రియాక్షన్ లేకుండా రియాక్షన్ కనుక ఎంజాయ్ చేయగలిగితే, మీ పాతవాసం అన్ని పోతాయి, కొత్త వాసన రాదు. పాత సంస్కారాన్ని ఖర్చు అయిపోతాయి, కొత్త వాసనలు వచ్చి కలవు. అయితే మీరు ప్రారంభాన్ని ఎంజాయ్ చేయగలరు. ఎలా ఎంజాయ్ చేయగలరు? ఏడుస్తే కాదు. ఏంటి ఇటువంటి ప్రారంభం పెట్టాడు, ఏంటి ఇటువంటి ప్రారంభం, పాయసాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ పాయసాన్ని నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు? ఎంజాయ్ ఎవరు ప్రారంభ. అలా కనుక నువ్వు చేస్తుంటే నీకేమవుతుందంటే, ఈ కొత్త సంస్కార కొత్త టెండెన్సీస్ రావు, పాత టెండెన్సీస్ అన్ని పోతాయి. నువ్వు నీవుగా మిగిలితే ఒక లేట గారు అడిగారు భగవాన్, నన్ను నేను తెలుసుకోమంటున్నారు, ఎవరిని తెలుసుకోము? నువ్వు ఎవరుగా ఉన్నావో వాళ్ళని తెలుసుకోమని. నన్ను నేను తెలుసుకోమంటున్నావు, ఎవరిని తెలుసుకోమని. నువ్వు ఎవరుగా ఉన్నావో వారిని తెలుసుకో, నువ్వు ఏదిగా ఉన్నావో వారిని తెలుసుకో. ఎక్కడో చనిపోయిన తర్వాత కాదండి, డీప్ స్లీప్ లో కూడా మనం బాడీ తోటి సెపరేట్ అవుతాం, మైండ్ తోటి సెపరేట్ అవుతాం, ప్రొఫెషన్ తోటి సెపరేట్ అవుతాం, సెక్స్ తోటి సెపరేట్ అవుతాం, వరల్డ్ తోటి సెపరేట్ అవుతాం. గాఢ నిద్రలో ఇది ఒకటే, గాఢ నిద్ర పెద్ద గురువు మనకి, గాఢ నిద్ర పెద్ద గురువు. ఇది ఒకటి, గాఢ నిద్రను కూడా అప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండాలి. గాఢ నిద్రలో మనం ఏది కాదో దాంట్లో న్యాచురల్ గా సెపరేట్ అయిపోతాం. అలా జాగ్రత్త అవస్థలో సెపరేట్ అవ్వగలిగితే అక్కడ ఉంది నీ వైభవం అంతా, ఆ జ్ఞానం యొక్క వైభవం అక్కడ ఉంది. గాఢ నిద్రలో మనం మనం ఏదైతే మనలోంచి మనం సెపరేట్ అవ్వలేం, మన కాని దాంట్లోంచి గాఢ నిద్రలో సెపరేట్ అయిపోతాం. అలా జాగ్రత్త అవస్థలో వేకింగ్ స్టేట్ లో అలా సెపరేట్ అవ్వగలిగితే అప్పుడు నీకు ఈశ్వరుడు స్వరూపంగా వ్యక్తమవుతాడు. పైన తీసేయకుండా లోపలికి ఎలా దొరుకుతుందని, పైనది పైనది పైన తీసేయకుండా లోపలిది నీకు ఎలా దొరుకుతుంది? ఈ కోశాలు తీసుకో పక్కన పెట్టకుండా నీకు లోపల ఎలా దొరుకుతుంది? ఇవాళ మేము ఏదో మత్తిలో చెబుతున్నాం, అంటే జ్ఞానం మత్తి కాదు, బిళ్ళల మత్తి. జ్ఞానం వాళ్ళు వచ్చిన మత్తిలో చెప్పటం లేదు. ఈ రొంప బిళ్ళలు రెండు బిళ్ళలు వేసుకుంటే మత్తి పెరిగింది, ఆ మత్తిలో చెప్పుకుని జ్ఞానం మత్తు అనుకోకండి. ఈ రొంప బిళ్ళలు వచ్చి వేసుకుంటే మత్తిలో మత్తు, ఆ మత్తిలో ఏదో చెప్పకపోతున్నాం. జ్ఞానం వల్ల వచ్చిన మత్తు ఇంకా రాలేదు, బిళ్ళల వల్ల వచ్చే మత్తు వచ్చింది. ఒకడు అన్నాడు, మేము అందరినీ వదిలిస్తామంటా ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే, అందరినీ బాగు చేద్దాం అనుకుంటున్నామంటే అందరినీ వదిలిస్తున్నాం. అదొక తంతది, మేము అందరినీ బాగు చేద్దాం అనుకుంటున్నామంటే అందరినీ ఉద్ధరించొద్దామని కొంతమంది ఇలా ఇలా అలా అనుకుంటుంటారు కదా. అసలు ఇప్పుడు నా శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నేను మందు వేసుకుంటాను. మందు వేసుకుంటే నేను ఎవరిని ఉద్ధరించాను అనుకోను. ఓ 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను అనుకోండి, నా శరీరానికి రోగం వస్తే 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, ఎవరిని ఉద్ధరించాను అనుకోను. కానీ మీ శరీరానికి రోగం వచ్చింది అనుకోండి, నేను 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, ఏమండి నేను ఎవరిని ఉద్ధరించాలనుకుంటాను, ఎవరిని బాగు చేశాననుకుంటాను? రోగం అంతా అక్కడ ఉంది. ఈ భేద బుద్ధిలో, అసలు భేద బుద్ధిలో నా ఉపాధి వేరే, మీ ఉపాధి వేరే అనుకోండి. మీ ఉపాధిలో ఉన్నవాడు, నా ఉపాధిలో ఉన్నవాడు ఒక్కడే. ఉపాధులు తేడా ఉండొచ్చు, రంగులు తేడా ఉండొచ్చు, గుణాలు తేడా ఉండొచ్చు, అలవాట్లు తేడా ఉండొచ్చు. అప్పుడు అంతర్యామిగా ఉన్నాడు ఒక్కడే, అంతర్యామిగా ఉన్నాడు ఒక్కడే. మనకి చిన్న విషయం కూడా అర్థం కాదు. నా ఉపాధి రోగం వస్తే 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను, నేను ఎవరికి ఉపకారం చేశాను అనుకోను. మీ ఉపాధికి ఏదైనా రోగం వస్తే 100,000 రూపాయలు ఖర్చు పెడితే వారికి ఉపకారం చేశాను, వారిని ఉద్ధరించాను అనుకుంటున్నాను. ఇది భేద బుద్ధి. ఈ భేద బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కర్తృత్వం నుంచి వస్తుంది. అది రక్షించకుండా అశాంతి రక్షించుకో. నువ్వు ఎవరిని ఉద్ధరిస్తున్నావు అనుకుంటానంటే, నీకు ఇతరులు ఉన్నారు అన్నమాట, నీకంటే ఇతరులు ఉన్నారు. దానివల్ల అలా చేయటం వల్ల నీకు పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది అది. మీరు అజ్ఞానంలో ఉండి కర్తృత్వంలో ఉండి మీరు మంచి పనులు చేయొచ్చు, దానివల్ల మీకు జ్ఞానం రాదు, పుణ్యం రావచ్చు. అనుభవిస్తే పోతుంది కాల ప్రవాహంలో. పై ఇంకోటి, మనకు పుణ్యం వచ్చేసింది అనుకోండి, పుణ్యం వచ్చినప్పుడు కొన్ని భోగాలు కూడా వస్తాయి. మనకి బాగా పుణ్యం వచ్చేసింది అనుకోండి, మనం అందరం బంగారు పిచ్చుకులు అయిపోయాం అనుకోండి, అప్పుడు అయినప్పుడు కొన్ని భోగాలు కూడా వస్తాయి. ఆ భోగాలు వచ్చే భోగాలు అనుభవిస్తాం, మాకు అర్థమవుతుంది, భోగాలు మనం అనుభవిస్తాం. ఆ భోగాలు అనుభవించేటప్పుడు కొన్ని వాసనలు పడతాయి, అనుభవించేటప్పుడు కొన్ని వాసనలు పడతాయి, చివరికి శరీరం పోతుంది, భోగాలు పోతాయి. ఈ వాసన ఉంటాయి కదా, శరీరం పోతుంది, భోగం అనిపించినప్పుడు ఒక వాసన పడుతుంది, ఆ వాసన మటుకు వచ్చి జన్మలకు సిద్ధం అవుతాయి. మరి భోగం వల్ల వచ్చి నష్టం ఇదే ఉంటుంది. ఓ అది గణపతి శాస్త్రి గారు ఏమన్నారంటది, నువ్వు భోగం అనిపిస్తావు, నువ్వు భోగం అనిపిస్తావు, నువ్వు భోగం అనిపిస్తావు. అనిపించినప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటుంది, అనిపించిన చెప్పు బాగానే ఉంటుంది. అది ఎలా అయినా భవిష్యత్తులో రోగాల కింద వస్తాయి, అది వదిలేయండిక. ఈ జన్మలో మనం అనిపించే రోగం, ఈ జన్మలో మనకు వచ్చే రోగాలన్నీ పూర్వజన్మలో అనిపించిన భోగాలన్న సంగతి మనకు తెలియదు. ఈ జన్మలో మనకు వచ్చి శరీరానికి వచ్చి రోగాలన్నీ మనం పూర్వజన్మలో శరీరాలతో అనిపించిన భోగాలే రోగాల కింద వస్తాయి. మనం ఏం చెప్తున్నాము సబ్జెక్ట్ ఇక్కడ? భోగం అనిపించినప్పుడు కృతి మహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. ఇక్కడ పొట్టి పచ్చి విరగాలే పెట్టాడు ఇక్కడ. ఇది పొట్టి పచ్చి విరగా ఎలా ఉంటుందంటే, పొట్టిగానే ఉంటుంది, పొడుగు పచ్చి విరగాలే లేవు, మెరుగు కారం తక్కువ ఉంటుంది. ఈ పొట్టి పచ్చి విరగాలు ఎలా ఉంటాయని పొట్టిగా ఉన్నాయనుకుంటాం, కారం ఎక్కువ ఉంటుంది అంతలో. కృతి మహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. మీరేదో మంచి పని చేస్తారు, మంచి అజ్ఞానంలో ఉన్నప్పుడు మంచి పని చేస్తారు అనుకోండి, కర్తృత్వంతో చేస్తాడు కదా వీడు, కర్త కర్మను కర్మను యోగంగా చేయలేడు కదా వీడు, అయితే ఏదో మంచి పని చేస్తాడు, ఫలితం వస్తుంది. ఆ కర్మ ఫలితం వల్ల ఏమొస్తుంది? భోగం వస్తుంది. ఆ కర్మ ఫలితం వల్ల ఏమొస్తుంది? ఆ భోగం వస్తుంది. ఆ భోగాన్ని శుభ్రంగా అనుభవిస్తాడు. మీకు అర్థం వచ్చింది? ఆ భోగాన్ని ఏం చేస్తాడు? అనుభవిస్తాడు. మీకు అర్థమే? వీడు వీడు చివరికి వచ్చేది ఏంటంటే, వీడు చివరికి లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు, మిగిలేదు వర్రీ ఆడికి. మనం అసలు మనం ఎందుకు పోతున్నాం? మనం వర్రీ కోసం పోతున్నాము, బతకడం కోసం పోతున్నాము, మనకే తెలియదు. ఎవరిని చూసినా బిజీ బిజీ అంటాడు, వర్రీ వర్రీ అంటాడు, ఏంటో తెలియదు మనకి. ఎవరిని చూసినా బిజీ అంటాడు, ఎవరిని చూసినా వర్రీ అండి, వర్రీగా ఉన్నాం, వర్రీగా ఉన్నాం అన్నాడు. పైసలు ఉన్నోడికి అదే పని, పైసలు లేనోడికి అదే పని, చదువుకున్నాడుకి అది పని, చదువు లేనడుగు పది. అలా వర్రీ కోసం బతుకుతున్నాం, బతకడం కోసం బతుకుతున్నాం, మనకి జ్ఞానం కోసం బతుకుతున్నా, అది రోజు వర్రీ పడి వర్రీ పడి చావటానికి వచ్చుతున్నాం. వర్రీయే పనే, వర్రీంగు 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 బిజీ బిజీ వర్రీంగు వర్రీంగు. పతన కారణం, నీకేదో భోగం వస్తుంది, పుణ్యం చేస్తావు, పుణ్యం చేసినప్పుడు ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఏ రూపంలో వస్తుంది? భోగ రూపంలో వస్తుంది. దాన్ని అనుభవిస్తావు, ఆ భోగాన్ని అనుభవిస్తావు. అక్కడ దాకా బాగా గణపతి శాస్త్రి గారు చిన్న పొట్టి పచ్చి పిల్లలు చేశారు అక్కడ. గతి నిరోధకం, గతి అంటే మన డెస్టినేషన్, మోక్షం, నిర్వాణ సుఖం. నిర్వాణ స్థితి కాదు అది, నిర్వాణ సుఖం, మోక్ష సుఖం, స్వర్గరాజ్యం కాదు సుఖం, అది స్థితి కాదు, ఒక హ్యాపీనెస్. 100% హ్యాపీనెస్ లో ఉంటాడు. పైగా డైల్యూటెడ్ హ్యాపీనెస్ కాదు, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఒకసారి మీకు వచ్చింది అనుకోండి, దానికి భోగానికి ముగింపు ఉంటుంది, ఆత్మసుఖానికి ముగింపు లేదు. భోగానికి ముగింపు ఉంటుంది, ఆత్మసుఖానికి మీరు ఎండ్లెస్. అది ఎండ్లెస్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ ఆల్సో. మళ్ళీ డైల్యూటెడ్ అయితే, ఆ హ్యాపీనెస్ డైల్యూటెడ్ అయితే నీకు పునర్జన్మ వచ్చేస్తుంది. ఇక్కడ గతి నిరోధకం, ఇది ఇక్కడ ప్రమాదం. ఇక్కడ గణపతి శాస్త్రి గారు తీసుకొచ్చి పొట్టి పచ్చిగా పడేశారు. ఫలమ శాశ్వతం, అక్కడ వరకు పర్లేదు, బాగా ఉంది పోయి అనిపిస్తుంది, పోతుంది అనిపిస్తాడు. కానీ నువ్వు అనిపించినప్పుడు కొన్ని వాసనలు పడతా నీకు, భోగం అనిపిస్తావు. భోగం అనిపించినప్పుడు ఏం చేస్తావు? కొన్ని వాసనలు పడుతుంది. ఆ వాసన ఏం చేస్తున్నట్టండి? మన ముఖాన్ని ఆత్మజ్ఞానం వైపుకి, మోక్షం వైపుకి, అమృతానుభవంకి మన ముఖాన్ని ఆ వాసన తిరగనివ్వదట్టండి. అసలు అంటే మోక్షం పొందుదామా లేదనా అసలు ప్రయత్నం కూడా చేయమట్టు. అసలు ఎటర్నల్ స్టేట్ ఒకటి ఉంది, ఆ స్టేట్ ని మనం పొందుదామని తలంపు కూడా రానివ్వదట్టు. ఏది ఈ భోగ వాసన, ఆ వాసన వస్తుంది. ఒకసారి మంత్రి చేశాడు అనుకోండి, అక్కడ అనుకోండి మళ్ళీ ఎప్పుడు మంత్రి చేద్దాం, మళ్ళీ ఎప్పుడు చావటానికి సిద్ధంగా ఉంటాడు. అర్థమవుతుంది, ఒకసారి మంత్రి చేశాడు అనుకోండి మళ్ళీ మంత్రి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మంత్రి ఎప్పుడు వస్తున్నా మంత్రి చేసినప్పుడు ఎంతో కొంత భోగం అనిపిస్తాడు. చుట్టూరు నాలుగు ఫోన్లు ఉంటాయి, నాలుగు జవాన్లు ఉంటారు, ఆఫీస్ ఉంటుంది, నాలుగు చిన్న కార్లు ఉంటారు, సార్ 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 అని అది కూడా ఒకటి, మేడం 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 అని ఒకటి. ఇదంతా ఫాల్స్ అయిపోయినాడు. తెలియదు వాడికి ఈ సబార్డినేట్స్ ఏమో, ఇది ధన ఇలా నమస్కారం, ఇలా కుర్చోడు ఒకటి ఉంటాడు, ఇలా కుర్చోడు ఒకటి ఉంటాడు, ఏదో వస్తా ఉంటాడు. అదే అది ఒక రకమైన ఆడ తిని పెసరెట్టు తినట్టు ఉంటుంది. ఎప్పుడో సడన్ గా ఊడిపోతుంది ఆ పదవాడు, నోటీసు లేకుండా ఊడిపోతుంది సడన్ గా. మంత్రి వర్గాన్ని భర్తరపు చేశారు రాష్ట్రపతి గారు అంటాడు, ఎప్పుడు మిద్దె ఇట్లు ఎప్పుడు వస్తుంది అది సాధారణంగా పోతున్నాడు. ఇంకా అక్కడి నుంచి అది వాళ్ళంటే ఎవడో పలకరించడం. ఈ మధ్యన కేంద్రంలో మంత్రి గారు చేశారు, చాలా కాలం చేశారు. ఈ మధ్య నేను మన ఏదో సిటీలో ఉంటే ఆ మంత్రి గారు మా ఇంటికి వచ్చి, వాళ్ళ చుట్టాలు అండి, చుట్టాలు కాకపోవడం చుట్టాలు, మా ఇంటికి వచ్చి 10 రోజులు ఉంటానన్నారు. మీ ఇంటికి ఎందుకు వస్తారంటే కాలక్షేపం అవటాలని మీ ఇంటికి వస్తారు. కేంద్రం క్యాబినెట్ చేసిన మినిస్టర్కి పట్టిన కచ్చి కాలక్షేపం అవటాలది, మీ ఇంటికి వచ్చి 10 రోజులు ఉంటా అన్నారు. ఎందుకు చుట్టాల మీద ప్రేమ ఇక్కడ కాలక్షేపం అవటాలు ఎవరో పలకలేదు. ఆ అధికారులు ఏం చెప్పి సార్ సారే మేడం 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 ఇంకో మాట రాదు, సార్ 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 అది నిర్వహించుకుంటాడు పాపం. అది కనీసం ఇక్కడ వ్యక్తిని ఎవడో గౌరవించడం లేదు, అధికారాన్ని గౌరవిస్తున్నారు, నన్ను ఎవడో గౌరవించడం లేదు, ఈ సీట్ ని గౌరవిస్తున్నాడని విచక్షణ కూడా అనుకుండదు. ఇంకా సార సార ఒకటే సార్, ఇంకా చారు కాదు సార్. ఇక్కడ గణపతి శాస్త్రం ఇది బాగా వినండి, గతి నిరోధకం. నువ్వేదో చేస్తావు, భోగం అనిపిస్తావు, ఏదో అధికారాన్ని ఎంజాయ్ చేస్తావు, డబ్బుని ఎంజాయ్ చేస్తావు, లేదా ఇంకోటి 90 రకాలుగా ఎంజాయ్ చేస్తావు. నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు నీకేమవుతుందంటే వాస్తవ టెండెన్సీ పడిపోతుంది, మళ్ళీ మళ్ళీ అది రిపీట్. ఆ సంసారం అంటేనే రిపిటేషన్. వేళ తాగిని కాసే రేపు తాగుతాం అంతే కదా, వేళ తిన్నా అన్నమే రేపు తింటాం, వేళ చేసుకున్న సంసారమే రేపు చేస్తారు. సంసారం అంటే రిపిటేషన్ అని అర్థం, రిపిటేషన్ సంసారం. విజయుడు బతికిన అదే పని అడిగి, సంసారం అంటే మీ రిప్యుటేషన్. అయితే ఏమవుతుంది టెండెన్సీ ఏమవుతుంది, ఈ ఉద్యోగం బాగుంది అనుకుంటాడు, ఈ భోగం బాగుంది అంటాడు, ఆడు కర్తృత్వంతో అనిపిస్తాడు ఆ భోగాన్ని. మీకు అర్థమవుతుంది కదా, కర్తృత్వంతో అనిపిస్తాడు. ఆ మన జ్ఞానితో ఈ విషయాలు పోల్చుకోకూడదు. జ్ఞాని చేస్తాడు చేయడం అది వేరే విషయం. కృష్ణుడు అబద్ధం చెప్పదు లేదా అబద్ధం చెప్పలేదు, అలా పోల్చుకోకూడదు మనం. అలా పోల్చుకుంటే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, మనం ఎత్తగలమా? కృష్ణుడు పాండవులు కేకేసి అబ్బాయి రాత్రి అందరూ నిద్రపోయాక మీ తాతగారి దగ్గరికి వెళ్ళి తాతయ్య తాతయ్య నువ్వు చచ్చిపోయిన అడిగిరమ్మా, వీడు భగవంతు ఏంటి ఇలా చెప్పాడు ఏంటి అనుకుంటాము. కృష్ణుడు ఏమన్నా అంటే పాండవులు రాత్రి 12 ఇంటికి అందరూ నిద్రపోయాక తాతయ్య తాతయ్య నిన్ను మేము చంపలేము, అంటే నువ్వు చచ్చిపోవని అడిగిరమ్మన్నాడు, మనవల్ని అడిగిరమ్మన్నాడు. అడు కృష్ణ పాండవులకి తల్లి కృష్ణుడే, తండ్రి కృష్ణుడే, అమ్మ కృష్ణుడే, దేవుడు కృష్ణుడే, గురువు కృష్ణుడే, అన్ని కృష్ణుడు. ఇది అడిగారు. మరి తాతయ్య తాతయ్య నువ్వు యుద్ధం చేస్తుంటే మాకు జయం రాదు, అంటే నేను చచ్చిపోతాను లేని పలాం రాకుండా యుద్ధం చేయనని ఆయన ఉపాయం చెప్పాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కృష్ణుని దేవుడు ఏంటి అనిపిస్తుంది. అలా కాదు, అలా పోల్చుకోకూడదు పెద్ద వాళ్ళతో. వాళ్ళు చేస్తారు చేయరు, ఎందుకు చేశారు ఎందుకు చేయరు మనకు అర్థం కాని విషయాలు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు అబద్ధం చెప్పాడని మనం అనుకుంటాం, కానీ కృష్ణుడు ఇలా అడిగాడేంటి అనుకుంటాం, కానీ మరి ఆడిన మాట తప్పాడు ఈ చక్రం పట్టుకున్నాడు అనుకుంటాం, కానీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు మనం ఎత్తగలమా? అంటే అది ఏం చెప్తాడంటే కృష్ణుడు అనుకుంటే దేవుడు అవ్వలేదు, స్వయంగా దేవుడు. వాడు చెప్పినట్టు చెయ్యండి, చేసినట్టు చేయకండి. కృష్ణుడు ప్రాణాయామం చేసి దేవుడు అవ్వలేదు, కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కదా, పై నుంచి కిందకు వచ్చిన వాడు. తర్వాత వాళ్ళు ఏది వాళ్ళు ఏదో అనుకున్నారు, ధర్మాన్ని ప్రతిష్ఠించాలని. ధర్మాన్ని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు మాట కూడా తన అత మెకానికల్ గా యాంత్రికంగా బాడీ దానికి అనుగుణంగా వాడు ధర్మసం. ఆ శరీరం మన శరీరాల లాంటి కాదు, కృష్ణుడి శరీరం ఓ ధర్మస్థాపన కోసం వచ్చిన శరీరం. మెకానికల్ గా అనుకున్నా మాట చెప్పేస్తుంది ఆ బాడీ. అయితే వాళ్ళతో మనం పెద్దవాళ్ళతో మనం పోల్చుకోకూడదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు కృష్ణుడితో పోల్చుకోకండి. మరి కృష్ణుడు అబద్ధం చెప్పాడు, మీరు చెప్తే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, మీరు ఎత్తగల ఎవరైనా ఇందులోని ఎవరైనా ఎత్తిగోళ్ళు ఉన్నారా కృష్ణుడి దాకా? మీరు అలా మన లగేజ్ మనమే ముడుచుకోలేకపోతున్నాం కదా ప్లాట్ఫామ్ మీద. అది ఆ పోలికలు వద్దు, అలాగే వారు చేస్తారు చేయరు, అది విడిచిపెట్టారు. అదే కృష్ణుడికి, కృష్ణుడు చెప్పినట్టు చేయకండి, చెప్పినట్టు చేయండి, చేసినట్టు చేయొద్దు. అంటే వారి మాట శాస్త్రం మనకు అంతే, వారి మాటే శాస్త్రం, వారి మాటే శాస్త్రం. అలా బాగుపడతాం మనకి. ఇంకేంటి ఆ శరీరం ఎందుకు వచ్చిందో, ధర్మ సంస్థాపన అర్థం శరీరం వచ్చింది, దాన్ని బట్టి ఆ శరీరం ఎలా యాక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా మనం పోల్చుకోకూడదు, అలా పోలికలు వదిలేయండి. ఇక ఏమని కాదు, వీడేమని ఎవడో ఉపకారాలు చేస్తానంటున్నాను. వీడు అప్పుడు ముగిసి తొందరగా ముగిందా ఉండదు. అదే ఇది ఇది గుర్తుపెట్టుకోండి. ఏది గతి నిరోధకం. మీరు భోగాలనిపిస్తే భోగం వల్ల ఏమవుతుంది, వాసన పడుతుంది. వాసన నుంచి ఏమొస్తుంది, తలంపు వస్తుంది. తలంపు నుంచి మాట వస్తుంది, మాట నుంచి చేత వస్తుంది, మళ్ళీ యాక్షన్ వస్తుంది. మళ్ళీ యాక్షన్ నుంచి ఏం పడుతుంది, మళ్ళీ మళ్ళీ వాసన పడుతుంది. ఇది ఇది ఏమన్నాడు, ఉప్పు సముద్రం కాదు, ఇది కర్మ సముద్రం, ఇదే సంసార సముద్రం. అంటే ఇది ఉప్పు సముద్రం కాదు, నువ్వు భోగం అనిపిస్తావు. ఇది చక్రం, ఇది ఈ చక్రంలోంచి నేను బయట ఏదో మోక్షం ఉంటుంది, నిర్వాణ స్థితి ఉంది, దాన్ని పొందాలని తలంపు కూడా నీకు ఎరేది కానివ్వదు. ఏది ఈ కర్మ సముద్రం, ఏదో చేశావు, ఏదో వచ్చింది అనుభవించావు, అనుభవించినప్పుడు ఈ శరీరం అనుభవించిన శరీరం పోతుంది, కానీ వాసన మూట కట్టుకుంటుంది. ఆ వాసన నుంచి తలంపు వస్తుంది, తలంపు నుంచి మాట వస్తుంది, మాట నుంచి చేత వస్తుంది. మళ్ళీ ఏదో చేస్తావు, మళ్ళీ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు వాసన పడుతుంది, మళ్ళీ వాసన నుంచి ఏం పడుతుంది, తలంపు. ఈ కర్మచక్రంలోంచి ఎవడో గురువు అనుగ్రహం, ఎక్కడో డివైన్ ఇంటర్ఫరెన్స్, ఎవడో గురువు అనుగ్రహం, ఏదో అన్సీన్ పవర్ ఉన్న వాళ్ళకి నీ కర్మ సముద్రంలోంచి సర్వసాధారణంగా మానవుడు బయటకు రాలేదు. ఎక్కడో ఏదో డివైన్ ఇంటర్ఫరెన్స్ ఎక్కడ రావాలి, ఆ తులసీదాస్ గారికి వచ్చినట్టు ఏదో డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా, కేవలం మన ప్రతిభ వల్ల, కేవలం మన తెలివితేటల వల్ల, కేవలం మన సాధన వల్ల, కేవలం మన ప్రయత్నం వల్ల ఈ కర్మ సముద్రం నుంచి బయటకు రాలేము. గురువు అనుగ్రహం వల్ల, లేకపోతే ఈశ్వరానుగ్రహం వల్ల, ఎక్కడతో మన లైఫ్ లో డివైన్ ఇంటర్ఫరెన్స్ రాకుండా యజ్ఞాల నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. మన తెలివితేటలు సరిపోవు, మనకి తెలివితేటలే ఉంది, ఆ గోడ పక్కనే ఉందో మనకు తెలియదు. గతంలో ఏ జన్మలో ఉన్నామో మనకు తెలియదు, మళ్ళీ మళ్ళీ ఏ శవాలు మొయ్యాలో మనకు తెలియదు, రేపు ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానికి ఇతరులు లేరు. అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానికి ఇతరులు లేరు. జ్ఞాని తానుగా ఉంటాడు, అజ్ఞాని నేనుగా ఉంటాడు. జ్ఞాని ఎలా ఉంటాడు, తానుగా ఉంటాడు. అజ్ఞాని ఎలా ఉంటాడు, నేనుగా ఉంటాడు. వాడు ఉంటాడు జ్ఞాని ద్వారా, ఆ శరీరం ద్వారా ఇలా చేయాలి అలా చేయాలని వాడు అనుకోడు. వాడు ద్వారా అపూర్వమైన కర్మ, అపూర్వమైన కర్మ, ఉత్తమమైన కర్మ. మీకు అర్థమవుతుందా, వాడి ద్వారా శరీరం ద్వారా జరిగిపోతా ఉంటుంది అంతే. వాడికి ఏమి ఇలా చేయాలి అలా చెయ్యాలని, అలా వాడి శరీరం ద్వారా ఎప్పుడైతే అక్కడ జ్ఞానం ఉందో, ఫైర్ ఎప్పుడైతే ఉందో, అక్కడ ఉపాధి ద్వారా జరగవలసింది జరిగిపోతా ఉంటుంది. అది మనం ఊహించలేని స్థితి. అది జ్ఞానంటే ముద్దు అనుకుంటాం మనం, జ్ఞానంటే ఏదో ముద్దులాగా ఉన్నాడని అనుకుంటాం మనం. కాదు, ఆ ఉపాధి ద్వారా ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంటే దాని ఆకులు కనపడవు. అలాగే జ్ఞాని ద్వారా జరిగే కర్మ మన కళ్ళను అందుకోలేదు. ఆ జ్ఞాని ద్వారా జరిగే సహజమైన కర్మ మన రెండు కళ్ళు అందుకోలేము. ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంటే ఆకులు మనకు కనపడవు. అయితే వాడి ద్వారా జరగవలసి ఏదో జరిగిపోతాడు. తర్వాత వాళ్ళు మన అహంకారం పిడికిల్లో ఉన్నాం, వాళ్ళు ఈశ్వరుడు, వాడు ఈశ్వరుడు చేతుల్లో ఉంటారు. వాళ్ళ శరీరం ఎక్కడ ఉంటుంది, ఈశ్వరుడు చేతిలో ఉంటుంది. అక్కడ ఈశ్వరుడికి భిన్నంగా వాళ్ళు ఏమి ఉన్నామని అనిపించదు. ఈశ్వరుడికి భిన్నంగా ఏమో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, దేర్ ఈజ్ ఉష, దేర్ ఈజ్ ఉష, దేర్ ఈజ్ ఉష, దేర్ ఈజ్ ఉష, దేర్ ఈజ్ నో ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్, దేర్ ఈజ్ నో ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్, హూ ఈజ్ దట్ ఉష? భగవాన్ చెప్పేది భగవంతుని మనం తెలుసుకున్నాం కాదు, భగవంతుడికి భిన్నంగా మనం ఉన్నామని అనుకున్నా భిన్నంగా ఉన్నవాడు ఎవడని? ఊయిజ్ దట్టాయి, ఊయిజ్ ఉష, ఊయిజ్ ఉష, దెరీజ్ ఉష, ఊయిజ్ ఉష. ఇన్ రియాలిటీ దెర్ ఈజ్ నో ఉష అపార్ట్ ఫ్రమ్ దాట్. కానీ నువ్వు అనుకుంటున్నావు కదా నేను సెపరేట్ గా ఉన్నాను అనుకుంటున్నావు కదా. ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఉష అపార్ట్ ఫ్రమ్ దాట్, హూ ఈజ్ దట్ ఉష? అది ఇక్కడ ఆన్సర్. ఆ ఆన్సర్ వస్తే మనకు జ్ఞానం కలిగింది, అప్పుడు ఫైనల్, అది అల్టిమేట్ స్టేట్, అది ఫైనల్ స్టేట్ అల్టిమేట్. అది యథార్థం చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడు మనం లేము, భగవంతుడు ఉన్నాడు మనం లేము. అసలు మన శరీరాల ద్వారా జరిగింది కూడా భగవంతుడి సంకల్పాన్ని బట్టే జరుగుతుంది. భగవంతుడే ఉన్నాడు, ఒకటే భగవంతుడు ఉన్నాడు మనం లేము. మనం ఏమనుకుంటామంటే నాస్తికుల మాట వదిలేదు, మనం ఉన్నాం దేవుడు ఉన్నాడు అనుకుంటాం, మనం ఉన్నాం భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం. అయితే భగవంతుని తెలుసుకునే వరకు మనం ఉన్నామని బుద్ధి మనకు పోదు. ఇక మీరు గ్రహించాలి, ఇప్పుడు మనం ఉన్నాం భగవంతుడు కూడా ఉన్నాడని అనుకుంటున్నాం. ఈ బుద్ధి విడిచిపెట్టదు మనం, ఈ పాడు బుద్ధి మనం విడిచిపెట్టదు. భగవంతుని తెలుసుకునే వరకు, భగవంతుని తెలుసుకునే వరకు మనం ఉన్నామని మనం ఆయనకి సెపరేట్ గా ఉన్నామని బుద్ధి మటుకు నశించదు. ఆ సెపరేట్నెస్ నశించదు ఎప్పుడు? ఆ యూనివర్సల్ కాన్షియస్ లో మనం ఐక్యం అయ్యే వరకు, యూనివర్సల్ స్పిరిట్, ఆ యూనివర్సల్ బ్లిస్, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో మనం ఐక్యం అయ్యే వరకు ఆ సెపరేట్నెస్ పోదు. మనకి ఎంత ప్రయత్నం చేసినా ఆ సెపరేట్నెస్ పోదు. అయితే మీరు ప్రయత్నం మీరు చేస్తుంటే మీకు ఎటువంటి బుద్ధి కలగజేస్తే మీకు అమృతానుభవం కలుగుతుందో అటువంటి బుద్ధిని నేను మీకు ప్రసాదిస్తా అన్నాడు భగవంతుడు. అది పుణ్యకర్మ కూడా, పుణ్యకర్మ చేసేవాడు కదా, జ్ఞానంలో చేయటం కాదు, చెయ్యడాడు ధర. జ్ఞాని పని చేయడు, జ్ఞాని ద్వారా పని జరుగుతుంది, చేయటం వేరు జరగటం వేరు. జ్ఞాని ఉరికే జ్ఞాని దేహం ఎవరి చేతిలో ఉంటుంది? ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. ఆ శరీరాన్ని ఎక్కడ ఎలా చెప్పాలో ఈశ్వరుడు చూసుకుంటా ఉంటాడు. మన శరీరం అహంకారం చేతిలో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అహంభావం నశిస్తేనే కానీ ఆత్మభావన కలగదు. ఆత్మభావన కలిగాక బాడీ ఏంటి, సెన్సెస్ ఏంటి, మొత్తం కూడా ఆత్మ ఆ చైతన్యం యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. ఆ చైతన్యం యొక్క కంట్రోల్, ఆ చైతన్యం అనేది మీరు ఊహించినట్టు లేదు. మీ కళ్ళకు కనపడకపోవచ్చు, మీ బుద్ధికి అందకపోవచ్చు. అది మీ ఆ చైతన్యం అనేది ఎలా ఉండాలో అలా ఉంది, కానీ మీరు అనుకున్నట్టు లేదు. ఆ చైతన్యం అనేది ఎలా ఉండాలో అలా ఉంది, కానీ మీరు అనుకున్నట్టుగా లేదు. మనం అనుకునే మంచి చెడ్డలు, మనం అనుకునే గుడ్డు బ్యాడ్ మనం మనం అనుకుంటే హెచ్చు తగ్గులు, మనం ఉండే మనకుండే ఈ సెన్స్ నాన్ సెన్స్ ఇటువంటి అక్కడ లేవు. ఆ చైతన్యం లేదు, ఆ ద్వైతానికి అక్కడ ఆస్కారం లేదు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఆ ద్వైతం అక్కడ ద్వైతానికి ఆస్కారం లేదు. ద్వైతం అంటే నీ క్రియేషనే, నీ ఫిక్షనే. ద్వైతం అంటే డ్యూయాలిటీ అంతా నీ ఫిక్షనే. అయితే ఆ డ్యూయాలిటీ కొద్దిగా దెబ్బలు కనుక నువ్వు తట్టుకోగలిగితే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే నాన్ డ్యూయాలిటీ స్టేట్ని పొందుతావాలి. అదే సాధన. సాధన అంటే అదే. ఇప్పుడు నేను పొద్దున్న పూజ చేస్తానండి, పొద్దున్న జపం చేస్తున్నామండి అంటే అంటాడు కదా, చేస్తాడు జపం చేస్తాడు. కానీ అప్స్ డౌన్స్ వచ్చేటప్పటికి, సుఖ దుఃఖాలు వచ్చేటప్పటికి, ఆ ప్రారంభం కొట్టే దెబ్బలు అనుకూలం కొడితే పొంగిపోవటం, ప్రతికూలం కొడితే డిప్రెషన్ అయిపోవటం, ఇది అది కూడా సాధనమైన సంగతి మీకు తెలియట్లేదు. పూజ ఒకటే సాధన అనుకుంటున్నారు. అదే మన హిందూ మతంలో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది పీఠాధిపతిలో, పీఠాధిపతులు కూడా ఉదయం 6 మొదలు పెడతాడు పూజ పీఠాధిపతి. ఆ పీఠాధిపతి 12 పూజ, 12 పీజు పూజ పూర్తి చేస్తాడు. తర్వాత తీర్థం అంటాడు, తర్వాత తీర్థం ఇస్తానంటాడు. మంచిది, అన్ని గంటల పూజ చేసేపోతే ఇంతమంది జనం ఉన్నారు, ఒక గంట సేపు సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా. వారి పైగా శాస్త్ర పండితులు కదా, వాళ్ళు ప్రస్థాన సమయం చదివిన వాళ్ళు కదా. 6 మొదలు పెట్టి 12 పూజ పూర్తి చేసి ఈ తర్వాత తీర్థం పుచ్చుకోమంటాడు. పోనీ ఈ పూజ మధ్యలోనే ఏదో అక్కడో చోట బ్రేక్ చేసి ఒక గంట సేపు సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా. అసలు మన హిందూ మతంలో పూజ 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 తప్పించి శ్రవణ మననాలు, శ్రవణ మననాలకు మన హిందూ మతంలో ప్రాముఖ్యత లేకుండా పోయింది. అసలు నువ్వు శ్రవణం చేయకుండా మననం ఎక్కడ చేస్తావు? సబ్జెక్ట్ శ్రవణం చేయాలి కదా. శ్రవణం చేయకుండా మననానికి సబ్జెక్ట్ ఎక్కడ జరుగుతుంది నీకు? మననం ఇదేంతో మననం చేస్తావు శ్రవణం చేయకుండానే? ఆ హిందూ మతంలోనే తగ్గిపోయిన శ్రవణ పనులు. అక్కడ కేవలం సోషల్ వర్క్ చేస్తే చేయొచ్చు. సన్యాసి ధర్మం అక్కడ ధర్మాన్ని స్థాపించటం, నిన్ను ఎన్లైటెన్ స్టేట్ కి నేను తీసుకురావటం. సోషల్ వర్క్ అనేది సెకండరీ అండి. నువ్వు చేయటం ఏంటి? సోషల్ వర్క్ చేయడానికి మామూలు కూడా చేస్తాడు, దానికి జ్ఞానం ఏమి ఉండక్కర్లేదు. ఒక జ్ఞాని నువ్వే తవ్వించక్కలు, నువ్వే తవ్వించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ జ్ఞాని చేసే పని, అతని ద్వారా జరగవలసిన పని జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎంతవరకు నువ్వు పీపుల్ ధర్మ మార్గంలో ప్రయాణం చేయించగలుగుతున్నావు, ఎంతవరకు వాళ్ళ యొక్క వివేకం పెంచగలుగుతున్నావు, ఎంతవరకు వాళ్ళకు ఉన్న డీప్ పీస్, వాళ్ళలో ఉన్న పీస్ ఎంతవరకు వాళ్ళ చేతికి అందగలిగేటట్టు చేస్తున్నావు, జనసామాన్యాన్ని ఎంతవరకు గైడ్ చేస్తున్నావు, అది ముఖ్యం. ఇదంతా వదిలేసి ఎక్కడ గోడ కట్టిస్తానంటే ఏంటి? ఈ సబ్జెక్ట్ అంతా వదిలేసి ఎక్కడైనా అక్కడ గోడ కట్టించాలంటే అది పొలిటీషియన్స్ చేస్తున్నారు కదా గోడ కట్టించడం. నువ్వు చేయటం పొలిటీషియన్స్ చేస్తున్నారు గోడ కట్టించడం. నువ్వు కట్టించకూడదని అవన్నీ సెకండరీ, సన్యాసిగా అన్ని సెకండరీ. అది నేను చెప్పేది సోషల్ వర్క్ చేయకూడదు సన్యాసాన్ని అంటలేదు, అన్ని సెకండరీ. తర్వాత ఇంకోసారి నేను చెప్తాను, ప్రజలను ఉద్ధరిస్తానంటున్నాడు, అప్పుడు ప్రజల్ని బాగు చేస్తానంటున్నాడు. అంటే వాడు భగవాన్ అని చెప్తున్నారు, ముందు నువ్వు బాగు చేసుకో, నువ్వు బాగు చేసుకో. నిన్ను బాగు చేసుకున్న తర్వాత ఇతరులంటూ నువ్వు మిగిలితే వాళ్ళు కూడా బాగు చేసేది కదా. ముందు నువ్వు బాగు చేసుకో, ముందు నిన్ను బాగు చేసుకో. ముందు నిన్ను బాగు చేసుకున్నాక అప్పుడు ఇతరులు మిగిలిపోయారు అనుకోనీకు, అప్పుడు వాళ్ళందరినీ బాగు చేసేది కదా. ముందు నిన్ను ఉద్ధరించుకో. నువ్వు నీ మనస్సే నీకు నిజమైన స్నేహితుడు, మన మనస్సే నిజమైన విరోధి కూడా మన మనస్సే. అంటే కృష్ణుడు గీతలో ఏం చెప్తాడు, ముందు నీ మనస్సును మచ్చిక చేసుకో. మన మనస్సు మనకు స్వాధీనంలో ఉందనుకోండి, మన మనస్సు మనం చెప్పినట్టు వింటుందనుకోండి, ఈ సృష్టిలోని 300 కోట్ల జనం మనకు శత్రువులుగా ఉన్నా మనకు అశాంతి తీసుకురాలి. నా మనస్సు నాకు స్వాధీనంలో ఉందనుకోండి, అది నేను చెప్పినట్టు వింటుందనుకోండి, నా మనస్సు నాకు స్నేహితుడిగా ఉందనుకోండి, సృష్టిలో 300 కోట్ల మంది జనం నాకు ఎన్మీస్ అయితే వాళ్ళు నాకు అశాంతి తీసుకురావాలి. జ్ఞాని నేనుగా ఉండడు, తానుగా ఉంటాడు. అది నువ్వు నిన్ను బాగు చేసుకో, నిన్ను బాగు చేసుకో. అప్పుడు ఇతరులను కూడా బాగు చేస్తానని బుద్ధి ఉంటే ఇతరులు అప్పుడు కనిపిస్తాంటే బాగుంది. ఇతరులు నువ్వు జ్ఞానం సంపాదించు, నువ్వు జ్ఞానం సంపాదించుకో. నీకే తినటానికి తిండి లేనప్పుడు హైదరాబాద్ లో అన్నసత్ర పెడతానంటావేంటి? నీకు తింటానికి తిండి లేదు. నువ్వు హైదరాబాద్ లో అన్నసత్ర పెడతానంటావేంటి? నీకు జ్ఞానం ఉండలేదు. నీకు జ్ఞానం ఉంటే ఇతరులు నీ ద్వారా ఉద్ధరణ పడతారు, నేను ఐడియల్ గా తీసుకుంటారు, ఇతరులే నీ ద్వారా ఉద్ధరణ పడతారు. వాడు జ్ఞాని తనకంటే భిన్నంగా ఏది కనపడదు వాడికి. జ్ఞానికి తనకంటే భిన్నంగా ఏది కనపడదు. అది భగవాన్ ఏమన్నారంటే, నిజంగా నువ్వు సృష్టికి ఏదైనా మేలు చేయాలి నువ్వు అనుకుంటే ముందు నువ్వు ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మజ్ఞానం కనుక నీకు కలిగితే నీ ద్వారా ఎవరి వల్ల జరగని ఉపకారం సృష్టికి జరుగుతుంది. అది కళ్ళకు కనిపించకపోవచ్చు, చెవులు వినిపించకపోవచ్చు. ఇంకోటి నిజమైన మహాత్ముడు ఏం చేస్తాడంటే, నీ పక్కన కూర్చున్న వాడు నేను అనుగ్రహించేటప్పుడు నీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియాలని అనుకోడు, వాడు మహాత్ముడు. నేను అనుగ్రహిస్తున్నాడు అనుకో, నిజమైన మహాత్ముడి లక్షణం ఏంటంటే నేను అనుగ్రహిస్తున్నాడు అనుకో, అది నీకే తెలుస్తా ఉంటుంది. కానీ హార్ట్కి నీ పక్కన కూర్చున్న వాడికి తెలియాలని వాడు అనుకోడు. అలా అనుకుంటే జ్ఞాని కాదు వాడు. నీ పక్కన కూర్చున్నవాడు కూడా తెలియాలని అనుకోడు వాడు. అది నీకే తెలుస్తా ఉంటుంది. ఆ దయ అనేది అనుగ్రహం అనేది. అది ఏ జ్ఞాని కూడా దయ లేకుండా ఉండడు, అనుగ్రహం లేకుండా ఉండడు, శాంతి లేకుండా ఉండడు. అది అనుగ్రహించాలని అనుగ్రహించాలి, అనుగ్రహించకుండా ఉండలేడు కాబట్టి అనుగ్రహిస్తాడు. ఎక్కువ రోజు రోజు కోపాలు తెచ్చేసుకోకుండా, కోపాలు ఏమి మనకు పే చేయదు. కోపం వల్ల మనకు పేమెంట్ ఏమి ఉండదు. రోజు రోజు కోపం చేసి రోజు రోజు కోపాలు చేసేసుకుంటే ఏమవుతుందంటే మన స్వరూపానికి దూరం అయిపోతూ ఉంటాం. చాలా మందికి కోపాలు జరుగుబాటుతాన వల్ల వస్తాయి. చాలా మంది కోపం లగ్జరీ, అవసరం లేకపోయినా కోపం వస్తా ఉంటుంది కొంతమందికి, అదే లగ్జరీ వాళ్ళకి. అచ్చేది నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని అనుకుంటావు, అది లోకం ఎలా ఉండాలో అలాగ ఉంటుంది. ఈ సృష్టి లేనప్పుడు ఈ ప్రపంచం, మనం పుట్టక ముందు ఈ ప్రపంచం ఉంది. మన అందరం చనిపోయాక కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు, ప్రపంచం ఉంటుంది. ఇది సృష్టి కార్యం ఇలా జరుగుతూనే ఉంటుంది, సృష్టి కార్యం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇందులోంచి మనం బయటపడతాం అది వేరే విషయం, కానీ సృష్టి కార్యం ఇలా జరుగుతూనే ఉంటుంది. మనం లేనప్పుడు కూడా ఈ లోకం ఉంది, మన శరీరాన్ని చనిపోయిన తర్వాత కూడా ఈ లోకం ఉంది. మనం చనిపోయినప్పుడు మనం పుట్టకముందు ఈ లోకాన్ని చూసేవాడు అక్కడ ఉన్నాడు. మనం పుట్టకముందు ఎవడైతే ఈ లోకాన్ని చూస్తున్నాడో మనం చనిపోయిన తర్వాత కూడా వాడే చూస్తూ ఉంటాడు ఈ లోకాన్ని. మీకు అర్థమవుతుంది? ఈ లోపల నువ్వు ఎంత, నువ్వు ఎన్నాళ్ళు పోతావు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతావు, పోనీ 50 ఏళ్ళు పోతావు, ఏం ఉద్ధరిస్తావు నువ్వు? ఈ ఉద్ధరిస్తానని చెప్పివాడు ఎవడవు? నేను ఉద్ధరిస్తాను, లోకాన్ని ఉద్ధరిస్తాను, లోకాన్ని ఉద్ధరిస్తానని చెప్పాడు. నీలోని అజ్ఞానమా జ్ఞానమా? నేను లోకాన్ని ఉద్ధరిస్తాను, లోకాన్ని ఉద్ధరిస్తాను నిజంగా చెప్తున్నాడు అదిరై. ఆ చెప్పేవాడు, ఆ చెప్పేవాడు అజ్ఞానమా జ్ఞానమా? నువ్వు కర్తృత్వం పెట్టుకు చెబుతున్నావా, కర్తృత్వం లేకుండా చెబుతున్నావు? నీ నిజంగా నీకు జ్ఞానం ఉంటే నీకు డిఫరెంట్ గా లోకం కనపడుతుంది. అప్పుడు ఉద్ధరిస్తానే భావన రాదు. ఇట్ ఈస్ ఎ ఫాల్స్ నోషన్, ఇట్ ఈస్ ఎ మియర్ నోషన్, ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్, ఇట్ ఇస్ నాట్ ఎ లాయల్ స్టేట్మెంట్, ఇట్ ఇస్ నాట్ ఎ రియల్ స్టేట్మెంట్. నేను ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తాను అంటాను, ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తాను అని చెప్పాడు. అక్కడ జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది. జ్ఞానం ఉంటే ఉద్ధరణ అనేది సహజంగా జరిగిపోతా ఉంటుంది. నేను ఉద్ధరిస్తాను ఆ తలంపు రాదు. ఎక్కడ జ్ఞానం ఉంటే, ఆ ఫై అగ్ని ఉంటే, అగ్ని లేకుండా నేను ఎవరినో ప్యూరిఫై చేసేస్తున్నాను, ఎవరిలో ఉద్ధరిస్తున్నాను, ఎవరిలో ఉద్ధరిస్తున్నాను అంటావు? ఎవడన్నాడు నీకంటే భిన్నంగా ఉన్నాడా? ఎవడన్నా నువ్వు ఉద్ధరించబడతాను? నీకంటే భిన్నంగా ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు ఇతరుల మాట ఎదురైంది, మనం ఎవరిని ఉద్ధరించేస్తున్నాం, ఎవరికి ఉపకారం చేస్తున్నాం మనం అనుకుందాం, ఇతరుల మాట ఎదురైంది. అప్పుడు మన ఈ మాటలన్నీ అజ్ఞానంలోనే మాట్లాడుతున్నాం, జ్ఞానంలోనే మాట్లాడుతున్నాం. మనం తెలుస్తూ ఉంటుంది కదా, అందరినీ బాగు చేసేస్తాం, అందరిని ఉద్ధరించేస్తాం. నీకు అర్థమవుతుంది? ఈ మాటలన్నీ కూడా మనం అజ్ఞానంలోనే మాట్లాడుతున్నాం, జ్ఞానంలోనే మాట్లాడుతాం, మనకు తెలుస్తుంది కదా. శాస్త్రం అంటే ఏమీ లేదు, మన బ్రెయిన్ ని బ్యాలెన్స్ చేసేది శాస్త్రం. కేపర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ ఇస్ శాస్త్రం. కేపర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ ఈ శాస్త్రం. బ్రెయిన్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసేది శాస్త్రం. అంటే నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఏదో ఉపకారం చేస్తున్నాను అనుకోవచ్చు. ఆ మాట చెప్పేటప్పుడు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, జ్ఞానంలో ఉన్నావు, అది ఇక్కడ కావాల్సింది. కొంతమంది మహాత్ములు మహర్షి వాళ్ళ ద్వారా జరిగిపోయేది జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి అసలు నేను ఉద్ధరిస్తున్నాను అనే తలంపు వస్తాడు జ్ఞానే కాదు, అది జ్ఞానమా? నేను ఎవరినో ఉద్ధరిస్తున్నానని నాకు తలంపు వస్తూ ఉంటుంది అనుకోండి, అది ఏంటో గొడవ వదిలేయండి, అది జ్ఞానమా? అది జ్ఞానం అక్కడ ఆగండి మీరు, అది జ్ఞానమా? నేను ఎవరినో ఉద్ధరిస్తున్నాను అంటే అనుకోండి, ఆ మాట వదిలేయండి, ఆహా అది జ్ఞానమా? ఇక్కడ ఆగి మీరు ఆలోచించండి, అది జ్ఞానమా? టైం అవుతుంది, ఇవన్నీ మత్తిలో చెప్పాను, ఏమైనా పొరపాటు మాటలు రావచ్చు. జ్ఞానం తాలూకు మత్తి కాదు, బిళ్ళ రంప బిళ్ళల మత్తు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల నీవు నేను అనగా, నీవు నేను అనగా, నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల మన వచ్చేటప్పుడు బెదవాళ్ళు పోట ఆగాను, ఎవరో ఒక ఇంటికి ఎవరో తీసుకెళ్తే వెళ్ళాను. అందులో ఒక సీనియర్ ఉద్యోగి, ఒక జూనియర్ ఉద్యోగి కెమిస్ట్రీ చెప్తున్నాడు, వాళ్ళు ఫార్మసీ సంబంధించిన వాళ్ళు, బయో కెమిస్ట్రీ ఏదో చెప్తున్నాడు.
చెప్పండి అన్నాను, ఈ అబ్బాయికి మీరు అతను ఉద్యోగి, అతను ఒక ఉద్యోగ సీనియర్, ఒక ఉద్యోగ జూనియర్ చెప్పింది బయోకెమిస్ట్రీ ఏదో చెప్తున్నాడు, ఫార్మసీ వాళ్ళు ఇద్దరు ఫార్మసీ వాళ్ళు. ఏమనంటే ఈ అబ్బాయికి బాగా చెప్తున్నారని మీరు అన్నాను. వెంటనే ఏమన్నాడు చెప్పమని ఆయన చెప్పి అవకాశం నాకు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నారని, లేకపోతే నేను ఎక్కడ చెప్తాను. ఆయన నాకు చెప్పే అవకాశం ఆయన ఇచ్చాడు, అందుకు చెప్తున్నాను. అవకాశం నాకు ఇవ్వకపోతే నేను ఎక్కడ చెప్తాను. ఎంత సరళంగా ఉందో చూడండి, అది ఆ మాట ఎంత న్యాచురల్ గా ఉందో చూడండి, ఎంత బ్యూటీగా ఉందో చూడండి, ఆ మాట ఎంత సౌందర్యంగా ఉందో చూడండి. వారు నాకు చెప్పే అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్పగలుగుతున్నాను అన్నాడు. ఆ మాటలోని అందాలు చూడండి, వాక్యం కూడా దేవుడై ఉన్నది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల చూచి చింతించి మేలుందాకి పక్వము చేసి నీవేలు బ్రోవుము అరుణాచల వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. రామకృష్ణ పరమహంస గారు వివేకానంద మొట్టమొదటి ఫస్ట్ మీటింగ్ సురేంద్రుడి ఇంటికాడ కలుసుకున్నారు, సురేంద్రుడు నరేంద్రుడు. ఆ సురేంద్రుడు ఏం చేసేవాడంటే రామకృష్ణ పరమహంస గారి కంఫర్ట్ చూసేవారు. రామకృష్ణ పరమహంస గారికి ఏం కావాలా, మజ్జిగ కావాలా, పెరుగు కావాలా, ఏదో కంఫర్ట్ చూసేవాడు సురేంద్రుడు. ఆ సురేంద్రుడి వాళ్ళ ఇంటికి తీసుకు, అదే స్ట్రీట్ లో నరేంద్రుడు ఉంటున్నాడు. ఆ సురేంద్రుడి ఇంటికి రామకృష్ణ తీసుకెళ్లాడు. రామకృష్ణ పరమహంస గారు సంగీతం అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం. ఓ పాట పాడంగానే వాడు కూర్చున్న వాడికి, అప్పుడు సురేంద్రుడు ఏమన్నాడంటే ఈ కూర్చున్న వాళ్ళకి ఎవరికి పాటలు రావున్నాయి, మా వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, వాడు పాటలు బాగా పాడతాడు, వాడు మోసుకొస్తా అన్నాడు. ఈ సురేంద్రుడు వెళ్ళేటప్పటికి ఆ నరేంద్రుడు ఇంటికాడ ఉన్నాడు. మా గురువు గారు వచ్చారు మా ఇంటికి, ఆయనకు పాటలు అంటే ఇష్టం, నాకు చేత కాదు పాడతాను, నువ్వు రా అని తీసుకొచ్చాడు. జస్ట్ ఊరికి అలా రామకృష్ణ అదే ఫస్ట్ పరిచయం. పరిచయం చేసినప్పుడు వీడు నరేంద్రుడు, వీడి పేరు నరేంద్రుడు, సురేంద్రుడు పరిచయం చేస్తాడు రామ. ఊరికి అలా చూశాడు జస్ట్, ఇంకా మనిషిని అలా చూశాడు, గత జన్మ గుర్తొచ్చింది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు దాన్ని, ఏమంటారు లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. అలా చూశాడు ఊరికి, జస్ట్ చూసి గత జన్మ లేదు, వీడు నరేంద్రుడా పరిపూర్ణుడా అన్నాడు. వీడు నరేంద్రుడా పరిపూర్ణుడా, పరిపూర్ణుడే, ఆ పరిపూర్ణుడే నువ్వు నరేంద్రుడు అని చెబుతున్నావయ్యా. ఆ గత జన్మలో ఏదో గుర్తులు వచ్చినాయి వాడు. ఆ జ్ఞానం యొక్క ప్రభావం, వన్ లుక్కీ జన, వన్ టచ్చి జన, వన్ వరడీ జన. జ్ఞాని యొక్క అనుగ్రహం లేకపోతే మన బ్రెయిన్ కి మెచ్యూరిటీ రాదు, మన బ్రెయిన్ కి మెచ్యూరిటీ రాదు. తర్వాత ప్రాపంచిక వ్యామోహాల నుంచి బయటపడి ఈశ్వరుని పాదాల మీద మన మనసు నిలబట్టాలని కూడా గురువు దయ ఉండాలి. గురువు దయ లేకపోతే సాధ్యం కాదు. ప్రాపంచిక మన తెలివితేటల వల్ల మనం పెద్ద చేయలేము, మన తెలివితేటల వల్ల సిగరెట్ కూడా మానలేము మనం. ప్రాపంచిక వ్యామోహాల్లోంచి బయటపడి ఈశ్వరుడి పాదాల మీద మన మనస్సు నిలబడతాను కూడా గురువు అనుగ్రహం లేకపోతే సాధ్యం కాదు, అది కూడా సాధ్యం కాదు. నిన్న మనం ప్లేడర్ గారు వచ్చారు హైదరాబాద్, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్లేడర్ గారు ఆయన, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు అన్ని ఆయన చూస్తూ ఉంటారు కోర్టులో. ఆయన పరమాచారి పూర్వం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు వారు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. స్వామి స్వామి మా ఇంటికి ఏం పేరు, ఏం పేరు పెట్టుకోమంటారు అని అడిగారు పరమాచారి. ఇంకేం పేరు, గురు కృప అని పెట్టుకోమన్నారు.
ఇంటికి ఏం పెట్టుకుంటామంటే గురు కృప. గురు బ్రహ్మాచార్య అన్నారు కింద పేట గారు, గురు కృప అని పెట్టుకోసరి ఆయనకి కేశవుడు అంటే ఇష్టం. ఆ ప్లేట గారికి మామూలుగా విష్ణు అన్నా కేశవుడు అన్నా ఇష్టం. మామూలుగా విభూతిని కొంచెం కొంకం ఇచ్చారట. నేను పరమాచార్య గారు విభూతి కొంక సర్వసాధారణంగా విభూతి విభూతి ఇలా రాసుకుని కుంకం పెట్టుకుంటారు. అతని చేతిలో విభూతిని కొంచెం కుంకం ఇచ్చారు. ఏంటి విభూతి కుంకం ఇచ్చే అంతకుముందు ఆయన విభూతి రాసుకుని అలవాట్లేదు. అవి వెంటనే అన్నారటండి, శివకేశ్వరి మధ్య ఇంత చదువుకుని లా చదువుకున్నావు, శివకేశ్వరుడి మధ్య భేదం చూస్తున్నావా అన్నారట. నువ్వు చదువుకున్నదిలా నీకు డిస్క్రిమినేషన్ ఉండాలి కదా, శివకేశవుల మీద భేదం చూస్తున్నా అంటే ఈ బూడిది ఇలా రాసుకో. విభూతి విభూతి అంటే ఐశ్వర్యం ఉండదు, ఇలా రాసుకోవడానికి అనుమానిస్తున్నారు. అంటే అది నిలువుబొట్లు అంటే ఇష్టం ఉండదు. మామూలుగా శివకేశవుల మధ్య భేదం చూస్తున్నావా అయ్యా, వీర్ర గారు శివకేశవుల మధ్య భేదం చూస్తున్నావా, శివకేశవుల మధ్య భేదం కనిపిస్తుందా నీకు? ఉన్నది ఒకటంటే ఒక్కటే, ఉన్నది ఒకటంటే ఒకటి. ఒకటి ఒకసారి శివుడి వేషం వేసుకొచ్చింది, ఒకసారి విష్ణు వేషం వేసుకొచ్చింది. ఉన్నది ఒకటంటే ఒకటే వేషాలు, శివుడు ఒక వేషం, కేశవుడు ఒక వేషం, ఒకటే. ఒకసారి ఆ వేషంలో వచ్చింది, ఒకసారి ఈ వేషంలో వచ్చింది, కానీ శివకేశవుడి మధ్య భేదం నీకు పోలేదా అంటే విభూతి ఇలా రాసుకోవడానికి అనుమానిస్తున్నారు ప్రేర గారు. పరమాచార్య అన్నారు, శివకేశవుడి మధ్య భేదం చూస్తున్నావా, ఇద్దరు ఒకటే, ఒకసారి అలా వచ్చారు ఇలా వచ్చారు, వస్తూ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల పేరు దళపగనే పట్టి లాగితివి పేరు దళ పగనే పట్టి లాగితివి నీ మహిమ కనుదురెవరు అరుణాచలం నేనేమి యోగాభ్యాసాలు చేయలేదు, బ్రహ్మజ్ఞానం గురించి శ్రవణం చేయలేదు, అలా బ్రహ్మ పదార్థం అంటూ ఒకటి ఉందని నాకు తెలియదు. నేను అన్నదల్లా అరుణాచలం అన్నాను. ఒక్క జంప ఇంచవు అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, అసత్యంలోంచి సత్యంలోకి, మృత్యువులోంచి అమృతత్వంలోకి, ఒక్క జంప ఇంచి జంపే వాకింగ్ కాదు జంపే, ఒక పేరు స్మరించాను అంత అయిపోయింది. జంపింగ్ ఇంక వాకింగ్ లేదు. అలా బ్రహ్మ పదార్థం అంటూ ఒకటి ఉంది, ఇది మనోదేహములతో సంబంధం లేకుండా ఒక చావులేని సత్పదార్థం ఉందని కూడా అది తెలుసుకునే వరకు అది ఉందని నాకు తెలియదు అన్నాడు ఆయన. కనీసం శ్రవణం చేయలేదు దాన్ని, అది తెలుసుకో, అది ఉంటే అది ఉందని తెలిస్తే కదా శ్రవణం మరణం చేయడానికి అది ఉందని కూడా నాకు తెలియదు. అంటే ఆ దేహానికి మరణం ద్వారా దేహానికి ఆ దేహానికి మరణానుభవం ద్వారా మరణం లేని వస్తువుని పొందాడు. దేహానికి మరణానుభవం వచ్చింది, ఆ మరణాను ఆ మరణానుభవం ద్వారా అమృతత్వాన్ని పొందాడు. అది ఉందని కూడా నాకు తెలియదు. అప్పుడు అనుకున్నాడు, ఏ దేహం చనిపోయింది, దీన్ని శ్మశానంలో తీసుకెళ్తారు, కాయ చేస్తారు, కాయ చేసినప్పుడు నేను పోవాలి కదా, మరి నేను ఉండిపోయాను అంటాడు. అక్కడ వచ్చింది సబ్జెక్ట్ అంతా. శరీరాన్ని శ్మశానంలో తీసుకెళ్తారు, కాయ చేస్తారు, మరి శరీరం పోయినప్పుడు నేను పోవాలి కదా, శరీరం పోయినా నేను ఉన్నానేంటి? ఆ ఉన్నది ఎవడు? మనోదేహములతో సంబంధం లేకుండా ఈ శరీరంతో ఇసుమంతయ్య సంబంధం లేకుండా, మామూలుగా సంబంధం లేకుండా కాదు, ఈ శరీరంతో ఇసుమంతయ్య సంబంధం లేకుండా ఉన్నానే, శరీరాన్ని కాయ చేసి నేను ఉన్నాను సంగతి నాకు తెలుస్తానంటే, శరీరం శవమైపోయింది అదే దేహంతో ఇసుమంతి సంబంధం నేను ఉన్నాను తెలుస్తానంటే, ఆ ఉండటం అనేది కొన్ని క్షణాల్లో అనుభవంలోకి వచ్చింది. అది మీరు చెప్పేది కాదు, అనుభవం ఎందుకు వచ్చిందో మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, అది దేవరహస్యం. ఉపనిషత్తులో ఒక చక్కటి మాట ఉంటుంది, ఆ ఈశ్వరుడు మనకి జ్ఞానం కావాలి, మనకి జ్ఞానం కావాలంటే వచ్చేటట్టు ఈశ్వరుడు ఎవరినైతే అనుగ్రహిస్తాడో వాణ్ణి ఆత్మజ్ఞానంతో అలంకరిస్తాడని. ఈశ్వరుడు ఎవరినైతే ఏ జీవుడినైతే అనుగ్రహిస్తాడో వాణ్ణి ఆత్మజ్ఞానంతో అలంకరిస్తాడు. ఊరికే మనకు డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. ఈశ్వర సంకల్పానికి శక్తి ఉంది కానీ కోరికకి శక్తి లేదు. నువ్వు కావాలనుకోవచ్చు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలని, డిజైర్కి స్ట్రెంగ్త్ లేదు. ఈశ్వరుడు శక్తి అంతా ఈశ్వరుడిదే, దేర్ ఈశ్వర, ఈశ్వర భక్తి,
should be done by all human beings. Love to you, peace to you, happiness to you. Thank you all.
రోజు ముత్యాలు కురిసేయి, రత్నాలు కురిసేయి, అమృతం వర్షించింది ఈ గురువుగారి నోట. ఈ ఏడుకున్న అమృతం ఉన్నదే, తీసుకున్న అమృతం ఉన్నదే. దీన్ని వ్యాఖ్యానించడానికి రోజులు చాలవు, నెలలు చాలవు, ఏళ్లు కావాలి. ఇందాక వారు రెండు మాటలు చెబుతుంటే, కర్మయోగం చెబుతుంటే, ఆయనే వచ్చి ఈ నోట పలికిస్తున్నారని నా అభిప్రాయం కలిగింది. ఆఖరి మాట చెబుతుంటే, ఆయనే ఈయన అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది అని ఆ సిద్ధాంతం మళ్లీ చిట్ట చివరబడి, ఈశ్వరానుగ్రహం వల్లనే ఏదైనా జరగాలి, కానీ దేనివల్ల జరగదు, నీ ప్రయత్నం నువ్వు చేయి, ఈశ్వర అనుగ్రహం దానంతా నడుస్తుంది అని వారు తీతుబిట్ట కథ ఒకటి చెప్పారు. చాలా అద్భుతమైన కథ, అది ఎప్పుడో గురువుగారు చెప్పే ఉంటారు, మళ్లీ చెబుతారు. ఇట్లాంటి సన్నివేశాన్ని కలగజేసింది మహర్షి మళ్లీ నాతోటి అన్నారని అనుకుంటున్న భావన. 47-48 సంవత్సరాలు అయిందో అయి నువ్వు నన్ను చూసి మాట వినిపించాలని కోరావు, ఈ ద్వారా వినబోయే నన్ను అన్నారని అనుకుంటున్నాను. జై సద్గురు నాన్నగారికి, జై సద్గురు నాన్నగారికి, జై సద్గురు నాన్నగారికి.